ప్రియమైన ఆత్మబంధులారు, దేవి నవరాత్రులు అవనండి, గణపతి నవరాత్రులు అవనండి, ఈయన ప్రయోజనం ఏంటంటే భక్తి భావన పెరగాలి. ఆ చేసి శ్రద్ధగా చేయాలి, నిష్ఠగా చేయాలి. విగ్రహానికి పూజ చేస్తాం, ఆ నామాన్ని జపం చేసుకుంటాం, రూపాన్ని ధ్యానం చేసుకుంటాం. దానివల్ల మనకు రెండు లాభాలు, ఇంద్రియ నిగ్రహం వస్తుంది, మనో నిగ్రహం వస్తుంది. బుద్ధిలో ఏదైనా వంకర్లు ఉంటే వంకర్లు పోయి బుద్ధి సరవుతుంది, అంటే రాంగ్ థింకింగ్ పోయి రైట్ థింకింగ్ వస్తుంది. దేవతా అనుగ్రహం వల్ల ఉన్న వస్తువు ఒకటే, పరమార్థం ఒకటే, చైతన్యం ఒకటే. అయితే ఆ చైతన్యం మీకు నాకు అందదు. ప్రకృతి దాటిన వాడికి, సృష్టి దాటిన వాడికి అందుతుంది. ఈ సృష్టి కార్యక్రమాన్ని ఎవడైతే దాటాడో, ఎవడైతే ఈ ప్రకృతిని దాటి, ప్రకృతి గుణాలని, జీవ గుణాలను దాటి ఎవడైతే అతిక్రమించి వెళ్ళాడో, క్రియేషన్కి ఎవరు ఎవడైతే అయ్యాడో, వాడికి ఆ లోపల ఉన్న వస్తువు ఆ చైతన్యం వ్యక్తమవుతుంది. అయితే ఆ చైతన్యం దగ్గరికి వెళ్ళటం కోసం మనకి ఇది ప్రారంభ దశ, విగ్రహారాధన అన్న. ఒక విషయం మీరు మర్చిపోవద్దు, మీ ఇంటికి యజమాని ఎలా ఉన్నాడో అలాగే సృష్టికి కూడా యజమాని ఒకడు ఉన్నాడు. వాడే మనం ఈశ్వరుడు అని అంటాం. వాడు ప్రపంచాన్ని అంతా సృష్టించాడు, ప్రపంచాన్ని సృష్టించిన వాడు మనల్ని సృష్టించాడు. సృష్టించి మిమ్మల్ని నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలేదు, అంతర్యామగా అందరి హృదయాల్లో ఉన్నాడు. అయితే దానికి విశ్వాసం ప్రధానం. అందుకే మన వాళ్ళు చెప్తూ ఉంటారు, శ్వాస పోయినా విశ్వాసం పోకూడదు. మీరు ఏమనుకుంటున్నారంటే ఉపన్యాసాలు చేయటమే పని అనుకుంటున్నారు. ఉపన్యాసాలు లేకుండా పని చేయొచ్చు, ఉపన్యాసాలు లేకుండా చేసే పని మీ కళ్ళకి అందటం లేదు కాబట్టి ఉపన్యాసాలు ఎవరు చేయటం లేదు, వాళ్ళు పని చేయటం లేదని మీరు అనుకుంటారు. ఉపన్యాసాలు చేయటమే పని కాదు, ఉపన్యాసాలు చేస్తే పని చేసినట్టు, ప్రసంగాలు చేయకపోతే పని లేనట్టు కాదు. దానికి దీనికి ఏం సంబంధం లేదు. పని అనేది ఎక్కువ మౌనంగా జరగచ్చు. మారు మనస్సు మీరు పొందటానికి మౌనం పని చేసినట్టు మాట పనిచేయదు. అంటే మౌనానికి ఎక్కువ శక్తి ఉంటుంది మాట కంటే. మీరు మారు మనస్సు పొందటానికి, రాంగ్ థింకింగ్ నుంచి విడుదల పొందటానికి మాట కంటే మౌనానికి ఎక్కువ శక్తి ఉంటుంది. అంటే ఎవడైతే ప్రసంగాలు చేయటం లేదో, ఎవడైతే రచనలు చేయటం లేదో, వాళ్ళందరూ ఏం పని చేయటం లేదని మీరు అనుకోవద్దు. మనస్సు ఎక్కడైతే అణిగిందో, మనస్సు ఎక్కడైతే వీరితో సహా నశించిందో, ఎవడైతే తన మనోమూలాన్ని దర్శించాడో, వాడి ద్వారానే ఈ ప్రపంచానికి ఎక్కువ ఉపకారం జరుగుతుంది, మంచి జరుగుతుంది. అది మనం గుర్తించినా గుర్తించకపోయినా, కేవలం రచనలకి ప్రసంగాలకి ఆ స్థితికి ఏం సంబంధం లేదు. చేయొచ్చు, రచనలు చేయొచ్చు, చేయకపోవచ్చు, ప్రవచనాలు చెప్పచ్చు, చెప్పకపోవచ్చు, ఇవన్నీ సెకండరీ థింగ్స్. అసలు వస్తువు ఏంటంటే ఆ తత్వం కనుక మీరు గ్రహిస్తే, ఆ బ్రహ్మమును కనుక మీరు గ్రహిస్తే, ఉన్న వస్తువు ఒకటే, ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నటువంటి వస్తువు ఒకటే. మన శరీరం ఉన్నా లేకపోయినా, లోకం కనిపించినా లోకం కనిపించకపోయినా, ఉన్న వస్తువు ఒకటే. దాన్ని పురుషోత్తముడు అన్నారు, కొంతమంది చైతన్యం అన్నారు, కొంతమంది బ్రహ్మము అన్నారు, కొంతమంది శక్తి అన్నారు. అందరూ ఎవరి ఇష్టం వచ్చినట్టు, ఎవరికి నచ్చిన పేర్లు పెట్టి వాళ్ళు పిలుచుకుంటున్నారు. ఉన్న వస్తువు ఒకటే. ఆ అంతటా వస్తువును కొంతమంది గుర్తించలేక, ఆ వస్తువునే కొంతమంది రాముడి కింద, కృష్ణుడి కింద, వినాయక స్వామి కింద పూజించుకుంటున్నారు. అంటే ఉన్న వస్తువుని ఒక దేవతారూపం కల్పించి ఆ వస్తువుకి ఆ దేవతా బుద్ధి కలిగి ఆ వస్తువుని పూజించుకుంటున్నారు. అదొక పద్ధతి. ఏదైనా ఏకాగ్రత కావాలి అంటే రూపాన్ని ధ్యానం చేయటం వల్ల ఏమవుతుందంటే ఏకాగ్రత కలిగిస్తుంది. ఏకాగ్రత ఎప్పుడైతే మనకు వచ్చిందో మనం చేసే పనుల్లో దోషాలు తగ్గుతాయి. ఏకాగ్రత ఉన్నవాడు చేసిన పనికి, ఏకాగ్రత లేనివాడు చేసిన పనికి తేడా ఉంది. ధ్యానం చేసినప్పుడు బాగానే ఉంటుంది, ప్రాణాయామం చేసినప్పుడు బాగానే ఉంటుంది, కానీ తర్వాత అందులోంచి తెలిసి బయటకు వచ్చిన తర్వాత ఈ దేహం నేననేటువంటి బుద్ధి నాకు వచ్చేస్తాను, దేహబుద్ధి కలుగుతుంది నాకు, ఆత్మబుద్ధి కలగటం లేదు, దేహబుద్ధి కలుగుతుంది అని ప్రశ్న. అలా సంభవమేనా అని అని ప్రశ్న. భగవాన్ ఏమన్నారంటే సంభవమే, ధ్యానం చేసేటప్పుడు నీ మనసు బాగుండొచ్చు, అసలు వస్తువుతో తాదాత్మ్యం చెందుతూ ఉండొచ్చు, ఆ ధ్యానంలోంచి నువ్వు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దేహంతో తాదాత్మ్యం వచ్చేయచ్చు. కానీ దీని గురించి నువ్వేం తొందరపడక్కర్లేదు, కానీ అభ్యాసం చెయ్యి. అభ్యాసం చేయగా చేయగా క్రమేపి నీకు దేహాభిమానం, దేహబుద్ధి తగ్గుతుంది. మానవుడికి ఉన్నటువంటి రుగ్మత ఏంటంటే దేహాభిమానమే. దేహాభిమానం తగ్గిన వాడికి ఆత్మబుద్ధి కలుగుతుంది. అంటే మనకి సాధనలో అడ్డు వచ్చేది అంటే ఆత్మానుభవానికి, ఆత్మజ్ఞానానికి, మన ఆత్మజ్ఞాన సముపార్జనలో మనకు అడ్డు వచ్చేది దేహాభిమానమే. అయ్యి గాఢ నిద్రలో మనకు అహంభావం లేదు కాబట్టి దేహాభిమానం లేదు. గాఢ నిద్రలో మన ఒంటి నుంచి ఏదైనా పాము పాకిందనుకోండి, మనకి ఏమీ తెలియదు. దేహానికే నేనైన కనుక శక్తి ఉంటే ఆ పాము పాకినప్పుడు కంగారు పడాలి దేహం. మనం గాఢ నిద్రలో మన ఒంటి నుంచి పాము పాకిలితే మనకేం తెలియదు అసలు. దేహానికి ఆ దేహానికి నేనే బుద్ధి ఉంటే కంగారు పడాలి దేహం, కానీ ఏం కంగారు పడదు. కానీ పగల మటుకి మనం ఒంటి మీద పాము పాకిలితే కంగారు పడతాం, ఏం చేత కంగారు పడతాం? పగల అహంభావం ఉంది, గాఢ నిద్రలో అహంభావం లేదు. ఆ భయపడేది దేహం కాదు, ఈ దేహము నాది అనుకునేటువంటి బుద్ధి, ఆ దేహము నాది అనే భావన, ఈ దేహము నాది అనే తలంపుకి భయం వేస్తుంది. మీకు జ్ఞానం వస్తున్న ఆత్మజ్ఞానం కలుగుతుందా కలగదని కూడా మీకు అనుమానం అక్కర్లేదు, అందరికీ వచ్చి చేరుతుంది. ఇక్కడ మనకి ఎలా కూర్చోండి మీరు, అనేక తలంపులు మనకు వస్తున్నాయి, ఏం కంగారు పడకండి, తలంపులు అనేక వస్తున్నాయి. ఈ తలంపులు మనకి ఎందుకు వస్తున్నాయి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే చివరికి మీ దేహమే కారణమవుతుంది. మీ విచారణ చేసుకోండి ఇంటికాడ, ఈ తలంపు నాకు ఏ తలంపు అయినా సరే, ఈ తలంపు ఎందుకు వస్తుంది అని మీరు విచారణ చేస్తే చివరికి దేహం కారణమవుతుంది. అంటే ఏ నేనైతే దేహంతో తాదాత్మ్యం పొందుతుందో ఆ నేనికి అన్ని తలంపులు వస్తాయి. అది నశిస్తే తలంపు రాకపోతే, తలంపు రాకపోతే పునర్జన్మ రాకపోతే. ప్రాక్టీస్ చేయి, నువ్వు తొందరపడద్దు, అభ్యాసం చెయ్యి. ప్రాక్టీస్ చేయగా చేయగా దేహాభిమానం నీకు తగ్గిపోతుంది. అభ్యాసం చేయగా చేయగా అయితే దేహాభిమానం పెరిగే పనులు మటుకు నువ్వు చేయొద్దు. ఎవరి వాళ్ళు ఏదైనా సద్గుణాలు ఉంటే, మంచి గుణాలు ఉంటే వెతికి 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 పట్టుకోండి అన్నాడు. ఇందులో ఏదైనా దుర్గుణాలు ఉంటే వెతికి వెతికి పట్టుకోండి అన్నాడు. వీటిని ఈ వెతికి వెతికి పట్టుకోవడానికి, వదిలించుకోవటానికి, ఇతరులన్న సద్గుణాలను వెతికి వెతికి పట్టుకోవడం ఎందుకంటే ఆ సద్గుణాన్ని మీరు నేర్చుకుని ఆచరించడానికి, ఇది వదులుకోవడానికి, అది ఆచరించడానికి. మనం చేస్తామంటే, మనమేం చేస్తామంటే ఇతరులను చెడ్డ చూస్తూ ఉంటాం, మనలోని మంచిని చూస్తూ ఉంటాం. అది కాదు, భగవాన్ చెప్పేది ఏంటంటే, నువ్వు ఇతరులో ఉన్న మంచిని చూడు, నీలో ఉన్న చెడ్డను చూడు. ఇతరులోని మంచిని నేర్చుకో, చూసి నీలో చెడ్డను చూసుకుని అది తొలగించుకోవడానికి ప్రయత్నించు. అప్పుడు నీకేం కలుగుతుంది? సద్బుద్ధి కలుగుతుంది. సత్పురుషుల మధ్యలో, సహోదయమైన వాళ్ళ మధ్యలో, అంటే పరిణామంలో నీకంటే కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి జీవకుడి తోటి కనుక, ఆ సహోదయమైన వాళ్ళతోటి, ఆ చైతన్య స్థాయిలో నీకంటే ఎక్కువ వాళ్ళతోటి నీకు సహవాసం కనుక చేస్తుంటే, నీకు అవి వచ్చి చేరుతుంది, వస్తుందా రాదని సందేహపడకు. ఆత్మనే కాంతిలో, భ్రమనే చీకటి పూర్తిగా తొలగిపోతుంది. అంటే నీకు ఆత్మజ్ఞానం కలిగే వరకు, ఆత్మానుభవం కలిగే వరకు, నీ హృదయంలో ఉన్న జ్యోతి, ఆత్మజ్యోతి నీకు దర్శనం అయ్యే వరకు ఎంతో కొంత భ్రమని నీ వెంటాడుతూ ఉంటుంది. మనకు పునర్జన్మకు కారణం ఒక్క వాసన ఉంటే చాలు, పునర్జన్మ వచ్చేస్తుంది. అన్నం తింటాం, అన్నం తిని నేను అన్నం తిన్నానని అన్నం తిన్నాను అనుకుంటున్నాం, అనుకోవటం లేదు. స్నానం చేస్తాను రోజునే, అందరి దగ్గర అందరి ఇంటికి వెళ్ళి అందరినీ ఎక్కడ స్నానం చేశాను, ఎక్కడ స్నానం చేశానని చెబుతున్నాను, చెప్పటం లేదు. అవి స్నానం చేయటం, అన్నం తినటం, అవి ఎంత సహజంగా చేస్తాం, నీ మంచి పనులు కూడా అంత సహజంగా చేస్తే నీకు వాసన పడదు. అదే నీ ఏదో పని చేసి మంచి పని, అది నేను చేశాను నేను చేశాను నువ్వు అదే ఆలోచించడం వల్ల నీ ఆలోచనలు వాసనగా మారిపోతాయి. వాసనగా మారిపోయి అదే నీ పునర్జన్మకు కారణమవుతుంది. అంటే నీ పెద్దవాళ్ళు అనుకోవద్దు, చిన్నవాళ్ళు అనుకోవద్దు, మంచివాళ్ళు అనుకోవద్దు, చెడ్డవాళ్ళు అనుకోవద్దు. దేనితోటి మీరు తాదాత్మ్యం పొందటం మానేయండి, అంటే మీకు దేహాభిమానం తగ్గిపోతుంది. ఎదట వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో అది వదిలేయండి. మీరు బయట దేనితో తాదాత్మ్యం పొందొద్దు, అది మీకు దేహాభిమానం తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు ఎవరైనా ఎర్రగా ఉంటారనుకోండి, లేకపోతే పొట్టిగా ఉంటారనుకోండి, నేను పొట్టిగా ఉన్నాను, పొడుగ్గా ఉన్నాను, మనిషి అయితే ఏ రకంగా ఉంటాడు కదా, నేను తెల్లగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను అని దేనితోటి మీరు తాదాత్యం పొందొద్దు. మీరు రంగుతోటి కానీ, మీరు ఏదైనా మంచి గుణాలు ఉన్నాయనుకోండి, దానితోటి కూడా తాదాత్యం పొందొద్దు. ఉంటే ఉండను నేను మంచిదే, లేకపోతే మీకు బాగా ధనం ఉందనుకోండి, దానితో తాదాత్యం పొందొద్దు. ఏమీ మనో కల్పితారే, మీకు బాగా చదువు ఉందనుకోండి, ఉంటే మంచిదే. ఈ జీవితం ఎంత నిజమో, లోకం ఎంత నిజమో, అవి అంతే నిజమే. అవి సాపేక్షిక సత్యాలు, వ్యవహారిక సత్యాలే కానీ పారమార్థిక సత్యాలు కాదు. నువ్వు నీ హృదయంలోకి మేల్కొనే వరకు, హృదయంలో ఉన్న జ్యోతినికి సాక్షాత్కారం అయ్యే వరకు ఈ వ్యవహారిక జీవితం, సాపేక్షిక జీవితం నేను కోటి జనం ఎత్తాను విడిచిపెట్టదు అన్నారు భగవాన్. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీరు మంచి పనులు చేసినా మీరు స్నానం చేసినట్టు, అన్నం తిన్నట్టు ఉండాలి చేసి మంచి పనులు. అలా కాకుండా మీరు రాపాడించుకుంటూ ఉంటారు అనుకోండి, వాసన కింద పడిపోదు. ఇప్పుడు మీ అత్తగారు మిమ్మల్ని ఏదైనా అన్నారనుకోండి, ఇంకా అవి చచ్చిపోయాకనే ఆ మాట మీరు అనుకుంటూ ఉంటారు. అదే వాసన కింద పడుతుంది, అది నేను చెప్పింది, అదే వాసన కింద పడి ఆ మాట మీరు అష్టమాన్ని రాపాడించుకుంటే మీ ఆలోచన, మీ తలంపులో ఉన్న వేగం వాసన కింద మారిపోతుంది. వాసన కింద మారిపోయి అది మీ పునర్జన్మల కారణమయ్యి మళ్ళీ వాసన మీకు తలంపు కింద పుట్టి మీరు మళ్ళీ మీకు మెదడులోకి వస్తుంది. అలా రాపాడించుకోవద్దు, చేసి మర్చిపోతే ఏం లేదు. మీరు ఏదో ఘనకార్యం చేశారనుకోండి, రాపాడించుకుంటే వాసన వస్తుంది, రాపాడించుకోరనుకోండి మర్చిపోతే ఏమి లేదు. ఒకవేళ మీరు ధ్యానం చేస్తామనుకో, పెద్దలు చెప్పిన మాటలు వింటామనుకో, మంచి మంచి గ్రంథాలు చదువుకుంటామనుకో, ఈ మాటలు నిలబడవు నీకు. ఇంటికి వెళ్ళిన తర్వాత నీ వాసన నీకు వచ్చేస్తుంది, ఇంటికెళ్ళిన తర్వాత నీకు నీ వాసన వచ్చేస్తుంది. అంటే లోపల వాసన ఉన్నప్పుడు మంచి మాత్రమే విన్నా, ఎంతో కొంత అభ్యాసం చేసినప్పటికీ ఆ వాసన మళ్ళీ వచ్చేస్తుంది. ఆ వాసన పూర్తిగా నశిస్తేనే కానీ నీ ఉన్న జ్ఞానం స్టాండర్డ్ అవ్వదు, పెర్మనెంట్ అవ్వదు. ఇది బాగా వినండి. నీకు ఒకసారి జ్ఞానం ఉంటుంది, అప్పుడు నీకు ఒకసారి ఏమనిపిస్తుందంటే మనం కూడా రామకృష్ణ పరమహంసతో సమానమే అనిపిస్తుంది మనకోసారి. మళ్ళీ వాసన విజృంభించే వరకు, మళ్ళీ వాసన విజృంభించిన తర్వాత ఏంటి మళ్ళీ రామకృష్ణ పరమహంస అనుకున్నాం ఇప్పుడు వరకు మళ్ళీ పడిపోతున్నాం ఏంటి అనిపిస్తుంది. వాసన మీకు క్షయించే వరకు ఏదైనా మంచి మాటలు వింటే విన్నంత చెప్పు బాగానే ఉంటుంది. మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతారు అనుకోండి, నీ వాసన నీకు వచ్చేస్తూ ఉంటుంది. ఆ వాసన ఉన్న చేత అది రావటం మానదు, అది పూర్తిగా నశించినప్పుడు మీకు వస్తువు వ్యక్తమవుతుంది. ఒకవేళ మీరు మంచి మంచి గ్రంథాలు చదివినా, పెద్దలు చెప్పిన మాటలు విన్నా, మీరు ధ్యానం చేసినా జపం చేసినా వాసనాక్షయం పూర్తి కాకపోతే అది మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఆవరించే అవకాశం ఉంది. వాసనాశాస్త్రం అని చెప్పి నీకు వస్తువు కరెక్ట్ పెర్మనెంట్గా నీకు అది అనుభవంలోకి వస్తుందని చెప్పడం మళ్ళీ విజృంభించే అవకాశం ఉంది. అది వేరుతో సహా నశిస్తాడు. అదే భగవాన్ చెప్పారు కదా, ఏంటంటే నీకు రూపజ్ఞానం వల్ల, ప్రాణాయామం చేయటం వల్ల, పెద్దల్ని సేవించటం వల్ల మనస్సు అణుగుతుంది. కానీ మనోమూల మనస్సు తన మూలాన చూస్తేనే కానీ అది నశించదు. అంచేత నీకు మనసు లోపల నుంచే వ్యక్తం అవుతుంది. అంటే దాని మూలం కూడా లోపలే ఉంది. నువ్వు దాన్ని అన్వేషించి దాని మూలం ఎంత లోయలో ఉందో ఎంత లోతులో ఉందో అన్వేషించి నువ్వు లోపలికి దిగినప్పుడు ఇంద్రియాలను నిగ్రహించి మనస్సును నిగ్రహించి నువ్వు అది దీక్షగా శ్రద్ధగా ఆ మనస్సు యొక్క మూలంలోకి నువ్వు ప్రయాణం చేయగలిగితే అంత బరువు నీకు ఉంటే, అంత తోకం నీకు ఉంటే, అంత వైరాగ్యం నీకు ఉంటే, అంత పుణ్యబలం ఉంటే కదా హృదయంలో నువ్వు నిలకడగా ఉండగలిగేది, స్థిరంగా ఉండగలిగేది, ఆ స్వస్థానం పొందగలిగేది. నీకు మనోమూలం తెలిసే వరకు స్వస్థితి కలగదు. నువ్వెవరో నీకు తెలియబడదు. నువ్వెవరో నీకు తెలియబడే వరకు నువ్వు కాలిదానితో నువ్వు తాదాక్ష్యం పొందటం మాట రాంగ్ ఐడెంటిఫికేషన్ పోదాం అన్నది. ఈ మధ్యన కోడలతో అన్నాను నేను, సరసరండి అత్తగారు కోడలు నేర్చుకోవడం చాలా కష్టమా, మీ అత్తగారు నేను బాగా నేర్చుకుంటున్నారని అమ్మాయికి చాలా సంతోషం వచ్చింది పాపం. ఆ సంతోషం ఎవరికి వచ్చింది? మూలతలంపుకే. ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. ఆ మూలతలం పక్క లేదనుకోండి, నేను మాట అన్నకముందు ఎలా ఉంది అవుడు మూడ్డు అన్నాక అలాగే ఉంటుంది. కానీ నేను అలా అనేవాడు అక్కడ మూడ్డు మారిపోయింది, ఇంకా మూలతలంపు ఉంది. ఆ మూలతలంపుకి ఒకసారి చల్లం వస్తుంది. మనం పొగిడితే ఆ మూలతలంపు పొంగుతుంది, మనం తిరిగితే అది కుంగిపోతాం. అది అంటే నీ శత్రువు నీకు లోపల ఉంది, అదే మూలతలంపు. ఎవరైనా పొగిడితే అది పొంగి, అదే ఎవరైనా విమర్శిస్తే కుంగిపోయింది కూడా. అదే వాసనని మొదలంటూ తొలగింపబడిన తర్వాత జ్ఞానం స్థిరపడుతుంది. అయ్యా వాసన అని చెప్పి నువ్వు కానీ మంచి మాటలు విన్నా స్థిరపడవు. వాసన పూర్తిగా నశించిన తర్వాత అది స్థిరపడుతుంది. అంటే నీ శరీరానికి వయసు తక్కువ, నీ సాధనకు చూస్తే వయసు తక్కువ, నీ వాసన 8 లక్షల సంవత్సరాల నుంచి వస్తుంది. అది స్వప్రయత్నం, కాలపరిపక్వం, ఈశ్వర కటాక్షం ఉంటేనే కానీ అది నశించదు. నీ వాసన ఎంత బలీయమైనదో, అది 8 సంవత్సరాల నుంచి వస్తుందో, 8 జన్మల నుంచి నీ కూడా వస్తుందో. అంటే అది నీవు నీ సాధన చూస్తే తక్కువ, నీ శరీరానికి వయసు తక్కువ. అంటే కానీ నువ్వు చేయగా 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 నశించి తీరుతుంది. అదే భగవాన్ చెప్పారు, నీకు ఏ వాసన అయితే ఉందో ఆ వాసన లేని వారితో నువ్వు సాహసం చేస్తే ఇది కాలి బూడిదైపోతుంది. మనం సినిమాకి వెళ్ళి అలవాటు ఉందనుకోండి, ఆ సినిమాకి రోజు వెళ్ళే వాళ్ళతో అలవాటు అలవాటు చేస్తే ఇంకా రోజు వెళ్ళిపోతాం. ఆ సినిమాకి వెళ్ళని వాళ్ళతో స్నేహం చేస్తాం అనుకుని స్లోగా వాసన రెడ్యూస్ అయిపోతుంది. నువ్వు ఏ వాసన అయితే తొలగించుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, పూర్వజన్మలో అది కావాలని నువ్వు తెచ్చిపెట్టుకున్నావు, ఇవాళ నీకు అర్థమైంటారో దాన్ని తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు అంటే దాన్ని అది ఎంత లోతులో ఉందో అంత లోతులో నుంచి అది లాగితేనే కానీ బయటకు రాదు. శృంగేరి పీఠాధిపతి ఒక మాట చెప్పారు, పూర్వ పీఠాధిపతి వాసన గురించి చక్కగా చాలా అద్భుతంగా చెప్పారు శృంగేరి పీఠాధిపతి. ఏమని చెప్పారంటే, ఒక గోడలో నువ్వు మేకు కొడతావు, ఒక గోడలో మేకు కొడతావు, చాలా లోపల కొట్టేసావనుకో మేకు, తీసేటప్పుడు నెమ్మదిగా తీస్తావనుకో రాదు. ఆ మేకు గోడలోకి నువ్వు ఎంత బలంగా కొట్టావో అంత బలంగా బయటికి లాగితే వస్తున్నా, కానీ నువ్వు కొట్టినప్పుడు బలంగా కొట్టేసి తేలిగ్గా బయటికి లాగితే రాదు. అలాగే 8 జన్మల నుంచి నీకు ఆ వాసన ఎంత లోతులో ఉందో అంత ప్రయత్నం చేస్తేనే కదా అంత లోతులో ఉన్న వాసన బయటకు కక్కదని చెప్పాడు శృంగేరి పీఠాధిపతి. కానీ వస్తుంది, నువ్వు ప్రయత్నం చేయగా అది వస్తుంది. ఇప్పుడు కొబ్బరికాయలు కొట్టడం కూడా అంతే, కొబ్బరికాయ ప్రతి గుళ్ళను కొబ్బరికాయ కొడతారు, కొబ్బరికాయ మన గురించే కొట్టడం. ఆ కొబ్బరికాయ చెప్పే మన అహంకారం, ఆ లోపలను గుంజే మన ఆత్మ. కొబ్బరికాయ ఎందుకు కొడుతున్నారు, ఎందుకు కొట్టుకో కొబ్బరికాయ ఎందుకండి, వాడే కొబ్బరికాయ కొట్టకపోతే మనకి దేవుని అనుగ్రహం పోతున్నానే. అంటే మన ఉద్దేశం ఏంటి, ఇప్పుడు కొబ్బరికాయ చెప్ప పగలకూడదు, లోపల గుంజు దొరకాలి, లోపల నీళ్లు దొరకాలి మనం అనుకుంటున్నాం. ఆ చెప్పకపోతేనే కానీ లోపల గుంజు దొరకదు, నేను ఇలాగదు ఆ కొబ్బరికాయని ఆ చెప్పని ఎలా కొడుతున్నావు, నీ అహంభావం మీద అలా దెబ్బలు తగిలితేనే నీ అహంభావం అలా కొట్టి దాన్ని తొలగిస్తేనే నీకు లోపల ఉంటుంది ఆ నీ లోపల నీ హృదయంలో ఉంటుంది ఆ గంగ, జ్ఞాన గంగ, కాశీలో గంగ కాదండి ఈ జ్ఞాన గంగ. నువ్వు ఆ చెప్ప పగిలినప్పుడు, ఆ కొబ్బరి చెప్ప పగిలినప్పుడు లోపల నీరు నీకు ఎలాగైతే నీకు అందుతుందో అలాగే నీ అహంభావం అనేటువంటి చెప్ప పగిలినప్పుడే నీ హృదయంలో జ్ఞాన గంగ ప్రవహించి నీ నీ సహస్రాన్ని ముంచుతుంది, నీ మెదడును ముంచుతుంది. అంతేకాదు పరిసరాలను శాంతితో ఆ కాంతితో అది నింపుతుంది. నువ్వు ఇతరులకి నువ్వు సహాయం చేయాలనుకున్నప్పుడు నువ్వు ముందు నువ్వు బాగుపడటానికి ప్రయత్నించి నీ ద్వారా ఇతరులకు కూడా సహాయం జరుగుతుంది. నీ ఉపాధి ద్వారా ఎంతో సహాయం జరుగుతుంది. నువ్వు ముందు బాగుపడితే నీకు లేని ఇతరులకు ఇవ్వలేవు, నీకు ఉన్నదే ఇతరులకు ఇవ్వగలవు, నీకు లేని నీ ఇతరులకు ఇవ్వలేవు. మనం చేత్తోడు చేసే పనికి, నోటితోటి మాట్లాడే మాటకి, మన మనసులో ఉన్న ఆలోచనకి మూడు ఒకటిగా ఉండాలి, ఏకంగా ఉండాలి, సమన్వయం ఉండాలి, ఒకదానికొకటి పొందుకు ఉండాలి. అప్పుడు మనకి జ్ఞానానికి ఫిట్ అవుతాం. ఇప్పుడు మీరు సాధన చేస్తున్నారనుకోండి, కొంతమందికి వాసన నశించింది అనుకోండి, కొంతమందికి నశించలేదు అనుకోండి, కంగారు పడకండి. అయ్యో వాళ్ళు బాగుపడిపోయారు మనం బాగుపడలేదు అంటే కంగారు పడకండి. అలాగా పూర్వజన్మలో బాగా వాసన పోవడానికి సాధన చేసిన వాడికి ఈ జన్మలో కొంచెం చేసినా సాధన ఆ వాసన పోతుంది. పూర్వజన్మలో సరిగ్గా సాధన చేయకుండా ఈ జన్మలోనే సాధన మొదలు పెడితే తొందరగా పోతే ఎక్కువ టైం పడుతుంది. అంతే తేడా, అంతే తేడా. కానీ పోవటం పోవటమే, ఓ జన్మ ఎనకో ముందు ఆ వాసన నశిస్తుంది. ఎప్పుడైతే నువ్వు ప్రయత్నం చేసావో నీ ప్రయత్నం దేవుని యొక్క కృపగా మారిపోతుంది. నువ్వు అసలు ప్రయత్నంతో ప్రారంభించు. ఈశ్వరుడు ఏం సజీవమైన విశ్వాసం కలిగి ఉండు, అంటే నీ ప్రయత్నం ఫలిస్తుంది. పూర్వమే సాధన చేసిన వాడికి త్వరగా పోతాయి, ఇతరులకు నెమ్మదిగా పోతాయి. అంటే పూర్వం బాగా సాధన చేసి వచ్చిన వాళ్ళకి, అంటే రమణ మహర్షి గారిని అడిగేవారండి, మీరు చెప్పడానికంటే రెండు కౌరులు మీకేమి కష్టం లేకుండా మీకు జ్ఞానం వచ్చేసింది, మేము నానా కష్టాలు పడుతున్నాం, ఆ ఇంట్లో బాధలో సరిపడి సాధన సాధన అంటున్నారు, ఇదో బాధ మళ్ళీని ఆయన భగవాన్ అడిగారండి. మీకేం లేదు, చదువుకుంటున్నారు పిల్లోడు, మీరు చదువుకునే అబ్బాయికి మీరు 16 సంవత్సరాలు మీకు ఏదో గుడి చుట్టూరు తిరగటం లేదు, ఒక పూజ లేదు, ఒక జపం లేదు, భగవద్గీత పారాయణం లేదు, 16 సంవత్సరాలు ఏం బాధ లేకుండా ఏం కష్టం లేకుండా జ్ఞానే కూర్చున్నారు. ఒక పక్కన మీ ఇంట్లో బాధ పడలేకపోతాండి, ఈ పూజ అంటున్నారు, జపం అంటున్నారు, ఏదో ప్రాణాయామం అంటున్నారు, అదే అంటున్నారు, ఇది అంటున్నారు, ఏదో వాసనక్షయం అంటున్నారు, మరి విచారణ అంటున్నారు, ఈ గొడవలు ఏంటి, ఆ గొడవలు ఈ గొడవలు పడలేకపోతున్నాం. మీరు చెప్పడానికి ఏంటి లేదు, మీకు సంసారం బాధ లేదు, సాధన బాధ లేదు. ఒక ఆయన ఒక ప్రేత గారు అడిగారు, మీరు సంసారం బాధ కనపడలేదు, మీరు ఇప్పుడు ఏదైనా సాధన చేశారంటే సాధన పేరు మీద మీకు బాధ లేదు, మేము ఆ బాధ పడుతున్నాం, ఈ బాధ పడతాం. ఒక పక్కన సంసారం బాధపడకపోతే ఆ సాధన చెయ్యి, అలా చెయ్యి, ఇలా ఉండు, అలా ఉండంటున్నాం, ఈ బాధ పడలేకపోతాం, ఎలా ఉంటాం, ఇంట్లో కూడా అలా పడలేకపోతున్నాం. వచ్చి మీరు మీ గురువు దగ్గరకు వచ్చాడు, నువ్వు అలా ఉండబోయే, ఇలా ఉండు, ఇలా ఉండకూడదు, అలా ఉండు, ఏం ఇలా ఉంటే అలా ఆ గొడవ పడకపోతుంది, ఈ గొడవ వస్తాం మళ్ళీ ఇక్కడికి, మీరు చెప్పడానికి ఏంటి లేదు అన్నారు. ఎవరంటే ఇటువంటి మన ఆన్లైన్ పేదలు అంటారు అని ఈ భగవాన్ ఈ మాట అన్నారు. ఏదో ఇంటికాడ శాంతి లేక నీ వస్తుంటే అలా ఉండు, ఇలా ఉండంటే ఎలా ఉంటాం కదా, నీకే నువ్వు చెప్పడానికి ఏంటి, నువ్వు సంసార బాధ ఎప్పుడు పడలేదు. ఇప్పుడు సాధన పేరు మీద ఏమైనా బాధపడ్డామంటే అసలు లేదు, అది నీ గుడి తెలియదు, ఇది ఎప్పుడు పూజ చేయలేదు, అభిషేకం జరగను. అయితే నీవు నువ్వు చెప్పడానికి ఏంటి, నువ్వు తేలిగ్గానే చేసి మాటలు చెప్పడం తేలికే అన్నారు. అప్పుడు నిజంగా ఆయన ఉద్రేకపడలేదని అది గొప్పతనం. మనకది కోపం వచ్చిన వాడు ఎలా మాట్లాడుతుంది, ఆయన ఏమి ఉద్రేకపడలేదండి. అసలు ఆయన ఈ మాట అనకముందు అసలు ఎంత శాంతి ఆయన ముఖంలో అంత శాంతిగానే ఉన్నాడండి. ఆ దగ్గర రమ్మనండి, ఆయన చేతితో అతని నిమిరిని అతని నిమిరి ఒక మంచి మాట అన్నాడని, నేను ఏదో పైనుంచి వచ్చాను, పైనుంచి కిందకు వచ్చేసాను ఆయన చెప్పలేదు నేను. ఏమండి, ఆయన అందరినీ మన్నించడం అలవాటు ఆయనకి, మనలో కుక్కల మాటను కూడా మన్నించడం అలవాటు అండి ఆయనకు. అలవాటు అండి, ఒక మనిషికి ఒక అలవాటు ఉంటుంది కదండి, ఆయనకు మన్నించడం అలవాటు అండి. ఏమండి మీరు అంటారు, అంటే నేనేదో ఏమి చేయకుండా వచ్చేసాను మీరు అనుకోవద్దు. మీరు ఏదైతే చేస్తున్నారో, ఏదైతే కష్టం అనుకుంటున్నారో, ఏదైతే సాధన అనుకుంటున్నారో, ఏదైతే ప్రయత్నం అనుకుంటున్నారో, ఇది పూర్వజన్మలో నేను చేసి ఉండొచ్చు, అదంతా అనుభవించి ఉండొచ్చు. అలాగే చెప్పాడు, కానీ ఉద్రేకపడలేదు, నేను ఎక్కడో పైనుంచి కిందకు వచ్చానని చెప్పలేదు. ఇప్పుడు ఇంటర్మీడియట్లో ఎవరిని చేర్చుకుంటారండి, 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు చేర్చుకుంటారు, 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు చేర్చుకోరు. 10th క్లాస్ అలాగే శ్రవణం చేయడానికి ఎవడు అర్హుడంటే, ఎంతోకంటే శ్రవణం చేయడానికి ఎవడు అర్హుడంటే, ఈ దేహం ఎప్పుడు ఇలా ఒక 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు 1000000 సంవత్సరాలు దేహం ఎప్పుడు ఇలా ఉండిపోతుంది అనుకున్నాడు, శ్రవణం చేయడానికి అర్హత తక్కువ వాడికి. ఇప్పుడు మనకు దేహం ఉంటుంది, దేహం ఉండాలి, ఎప్పుడు 1000 సంవత్సరాలు 2000 సంవత్సరాలు ఎప్పుడు ఈ పెప్పుడు ఎంతకాలం ఉంటుందో అంతకాలం దేహం ఉండిపోతుంది అనుకుంటే ఎలాగా, వాడు శ్రవణం చేయడానికి అర్హత లేదు వాడికి. అంటే చెయ్యొద్దని కాదు, వాడికి వాడికి విన్నాడు సరిగ్గా వాడికి గుండెకి పట్టలేదు. ఒకటి, ఎవరైతే నిరంతరం విషయచింతన చేస్తుంటాడో వాడు కూడా శ్రవణం చేసిన వాడు గుండెకి పట్టదు. కొంతమందికి ఆత్మచింతన ఉండదు, దైవ చింతన ఉండదు, పరోపకార చింతన ఉండదు, నిరంతరం ఏదో విషయాన్ని చింతిస్తూ ఉంటాడు. వాడికి కూడా ఇది విన్నా వాడి గుండెకు పట్టదు, వాడికి మనస్కరించు. వింటే వినొచ్చు కానీ వాడికి నేర్కొడుపు, ఈ మాటలు వెళ్ళి వాడిని నేర్కొడుపు. ఎవరికి ఇద్దరు కట్టండి, ఎవరికి ఇద్దరికి నాకు దేహం ఉంది కాబట్టి ఈ దేహం ఏదో రోజు చనిపోతున్నాడు అనుకోవడం, 1000 సంవత్సరాలు, 2000, 3000 సంవత్సరాలు సూర్యుడు, చంద్రుడు, గంగా నది, గోదావరి నది అంతకాలం ఉంటుందో అంతకాలం వాడు దేహం ఉండిపోతుంది అనుకుంటారు కొంతమంది. తర్వాత వాడికి దైవ చింతన ఉండదు, ఏమి ఉండదండి వాడికి. సాధన చేయాలనే చింతన, విషయ చింతన చేస్తూ ఉంటాడు. వాడు కూడా విన్నా వింటే వినొచ్చు. ఈ ఇద్దరు మనుషులకి, ఈ రెండు రకాల మనుషులకి వాడి బుద్ధికి పట్టదు. నువ్వు ఊహించుకోవద్దు, నువ్వు ఏదైనా మాట్లాడినా, నువ్వు పూజ చేసినా, నువ్వు జపం చేసినా, ఈ శరీరం మాత్రమే నేను అనే భావన నీకు తగ్గుతుంది లేదు చూసుకో. అదే ఇక్కడ చూసుకోవలసింది. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గర కలపం, మనకు మందు ఇస్తారు, మందు ఇస్తే 10 రోజులు చూసుకుంటాం, ఇంకో పక్కన రోగం తగ్గుతుంది లేదా, ఈ ట్యాబ్లెట్స్ మనకు పనిచేస్తున్నాయి లేదా, ఈ మందు మనకు పనిచేస్తా లేదా పక్కన చూసుకుంటాం. గుడ్డి దర్బారుగా గంగిరెద్ది లేదా నింగం మనం. డాక్టర్ గారి దగ్గర కలుతాం అనుకోండి, మళ్ళీ డాక్టర్ గారితో చెప్పేస్తాం నీ బిడ్డ మాకు ఏం పనిచేయలేదండి, ఒకవేళ చేయకపోతే. అలాగే ఏంటి, నువ్వు సాధన చేసావు పక్కన చూసుకుంటా ఉండాలి. నీ దేహగతమైన నేను, నీ దేహగతమైన బుద్ధి ఎంతవరకు తగ్గుతుందో నువ్వు చూసుకోవాలి. ఈ దేహమే నేనని బుద్ధి నీకు తగ్గుతూ ఉండాలి. ఈ దేహ బుద్ధి నశించకుండా నీకు ఆత్మబుద్ధి కలగదు, శవబుద్ధి నశించకుండా నీకు శవబుద్ధి కలగదు. ఆ శవబుద్ధి ఎంతవరకు నీకు తగ్గుతుందో చూసుకున్నావు. నీ భక్తి మార్గంలో ప్రయాణం చేయి, జ్ఞాన మార్గంలో ప్రయాణం చేయి, ఏ మార్గంలో ప్రయాణం చేసినా ఆ శవబుద్ధి నీకు ఎంతవరకు తగ్గుతుందో చూసుకో. మీరు మంచి పనులు చేస్తే చేయండి, భగవాన్ చెప్పారు, లోపల కుడిపోకుండా. వారు మీరు మంచి పనులు చేయొద్దంటారు చెయ్యండి, మంచి పనులు చేసి లోపల కుడిపోతే మొత్తం మంచి పనులు మానేయండి అన్నారు. అంటే గర్వం పెంచుకోవద్దని, మీరు మంచి పనులు చేయటం వల్ల మీకు గర్వం వస్తుంటే మంచి పని చేయటం అనవసరం మీకు. ఎందుకంటే దానివల్ల బాహ్యంగా మీకు కొంత ఏదో కొంచెం గొప్పలో నొప్పులు వచ్చినా మూలలో నశిస్తారు, మరి లోపల పాడైపోతూ ఉంటారు. మీరు ఎవరైనా బాగా సన్నంగా ఉంటారనుకోండి, సన్నంగా ఉన్న వాళ్ళు ఏమంటారు, బక్కవాళ్ళు బక్కవాళ్ళు అంటారు మామూలుగా. ఎవరైనా మిమ్మల్ని బక్కవాళ్ళు అంటారనుకోండి, అది మీకేం వస్తుంది, దుఃఖం వస్తుంది. ఎందుకంటే దుఃఖం వస్తుంది, ఆ దేహంతో మీకున్న తాదాప్యం వల్ల దుఃఖం వస్తుంది. ఆ నేను తగ్గాలి. మీరు పూజ చేసినా జపం చేసినా దేహగతమైన నేను పెరుగుతుంటే ప్రయోజనం లేదు. మందులు ఎందుకు వాడాలంటే రోగం తగ్గటానికి, రోగం పెరగటానికి కాదు. ఈ పూజ జపము, ధ్యానము, విచారణ, వివేకం ఎందుకంటే ఈ దేహగతమైన నేను పలచబట్టడం కోసం, పెరగటం కోసం కాదు. అంచేత నువ్వు అసలు స్థితి ఎలా ఉంటుందో దాని గురించి ఊహించకు, దాని గురించి భావన చేయకు. ఆ చైతన్యం ఎలా ఉంటుంది, ఆత్మశాంతి ఎలా ఉంటుంది, ఆత్మజ్ఞానం ఎలా ఉంటుంది, దాని గురించి నువ్వు అస్తమానం ఆలోచించక్కర్లేదు. పోగొట్టుకోవాల్సింది ఏదో పోగొట్టుకోవడానికి ప్రయత్నించి. ఈ ఆధ్యాత్మిక సాధనలో సంపాదించి ఏమి లేదు పోగొట్టుకునేది అంటాను. అంటే నువ్వు ఏదైతే కాదో దాంట్లో విడిపోవడానికి ప్రయత్నించేది. అప్పుడు నీకు ఏదైతే ఏ వస్తువు అయితే నువ్వుగా ఉన్నావో అది నీకు తానుగా వ్యక్తమవుతుంది. అంటే దేహం మరణించకముందే దేహం లోపల ఉన్న మరణం లేని వస్తువు ఎవరికైతే తానుగా వ్యక్తమైందో అది చివరి స్థితి, అది పరమస్థితి, అది కడసారి స్థితి. కొంతమంది ఈ మధ్యన సాధన బాగా చేస్తున్నామని కొంచెం పైకి వస్తున్నావు అంటారు కొంతమంది. కొంతమంది ఏమంటారంటే సాధన బాగా చేస్తున్నామని చేసినా ఏమి రేణింపు కనపడుతున్నది, కింద కడుతున్నామని కొంతమంది ఉంటారు. భగవాన్ గారు అదే అహంకారం, ఇదే అహంకారం అన్నారు. నీకెందుకురా, పైకి ఊహించుకోవడం మానే, పైకి వెళ్ళిపోతున్నాను కిందకు వచ్చేస్తున్నాను ఊహించుకోవడం మానే. నువ్వు చేసి పేపర్ రాయి సరిగ్గానే మార్పులు వేసేవాడు ఏరువాడుగా ఉంటాడు. నువ్వే పేపర్ రాసి నువ్వే మార్పులు వేసుకుని నువ్వే దుద్దుడు అని నువ్వే ఏం పద్ధతి అండి. ఏమండి ఈ మధ్య ఏదో చేస్తున్నామంటే ఏమి రేణింపు కనపడతాడు అంటాడు. ఆడే సాధన చేయడం, ఆడే మార్పులు వేసేసుకుంటాం. భగవాన్ చెప్పింది ఒకటి గ్రహించడం లేదు, నేను చాలా గొప్పగా సాధన చేసి వస్తున్నాను పైకి వచ్చింది కూడా నీ అహంకారం చెబుతుంది. ఏం సాధన చేసినా రేణింపుడు అని చెప్పేది కూడా అహంకారమే. ఎందుకు అబ్బాయి దాన్ని అలా పోషించుకుంటావు, దాన్ని అది చెప్పేది ఇదే, ఇది చెప్పేది ఇదే. నువ్వు చేసి ఇప్పుడు నీ చేతిలో ఉన్న పని ఏదో హృదయపూర్వకంగా చెయ్యి. మార్పు చేసేవాడు ఏర్పాటుగా ఉన్నాడు. నువ్వు ఎంతవరకు అభివృద్ధిలోకి వచ్చావు, ఎంతవరకు అభివృద్ధిలోకి రాలేదో చూసేవాడు వేరుగా ఉన్నాడు. వాడు నేను అనుగ్రహించేవాడు వేరుగా ఉన్నాడు. నువ్వు చేతిలో ఉన్న పని నువ్వు శుభ్రంగా చేయటం మానేసి, చేతిలో ఉన్న పని పెర్ఫెక్ట్గా చేయటం మానేసి ఇంకా ఏడిపోయిన విషయాలు ఎందుకు ఊహించుకుంటావు నువ్వు. భగవంతుడు ఎలా ఉంటాడు, చైతన్యం ఎలా ఉంటుంది, ఆ పురుషోత్తముడు ఎలా ఉంటాడు, ఆ పరమాత్మ ఎలా ఉంటుంది, ఆ మహా వెలుగు ఎలా ఉంటుంది, ఆ కాంతి ఎలా ఉంటుంది, ఇలా ఊహించడం మానే. ఊహిస్తే నీ మనస్సుని అహంకారం ఇలా కూర్చుంటుంది. ఏం ఊహించుకు, నువ్వు నిశ్చలంగా ఉండు, నిర్మలంగా ఉండు, నిరాడంబరంగా ఉండు, నిరహంకారంగా ఉండు. ఏ ఊహించకు, అవి వచ్చి ఏదో వస్తుంది, దానంతరది వస్తుంది. దాని అడ్రస్ నీకు తెలియకపోయినా నీ అడ్రస్ దానికి తెలుసు. నీ లోపల ఉన్న వస్తువు అడ్రస్ నీకు తెలియకపోయినా నీ అడ్రస్ నీ లోపల ఉన్న వస్తువుకు తెలుసు. ఎప్పుడు నేను అనుగ్రహించాలో, ఎప్పుడు కరుణించాలో దానికి తెలుసు. చేతిలో ఉన్న పని నువ్వు నిండుగా చెయ్యి, మాట్లాడితే నిండుగా మాట్లాడు, పని చేస్తే నిండుగా చెయ్యి. నువ్వు సాధన చేయగా చేయగా, నువ్వు సాధన చేయగా చేయగా నువ్వు చేసే పని ఆడంబరం కోసం కాకుండా నిరాడంబరంగా, అహంకారం కోసం కాకుండా నిరహంకారంగా. ఏదో ఒక మంచి పని ఉందనుకోండి, అది నీ మనసుకి ఇష్టం లేదనుకోండి, భగవంతుడు చేయమని చెబుతున్నాడు అనుకోండి, అది చేయాలి. మీరు నీ ఇంట్లో ఎవరైనా ముసలివాళ్ళు ఉన్నారనుకోండి, నీకు ఇష్టం లేదనుకోండి వాళ్ళు, కానీ భగవంతుడు ముసలివాళ్ళని చూడమని చెప్పాడు అనుకోండి, నీకు ఇష్టం లేకపోయినా మీరు చూడాలి. అంటే మనకు ఏది మంచిదో మనకంటే ఎక్కువ శాస్త్రం అనేది బాగా తెలుసు. మన బుద్ధికి అందరి విషయాలు చెప్పేది శాస్త్రం. శాస్త్రాన్ని భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చాయంటే బాగుపడటానికి ఇచ్చాడు. అది మంచి పని అయినప్పుడు మనకి ఇష్టం లేకపోయినది చెయ్యాలి. ఇలా ఏమవుతుంది, నీ మనస్సుకి ఎదురైతే చెయ్యాలి. స్వామి శివానంద అనుకోవడం మనకి చేప గురువు అని కూడా ఆయన స్విమ్ లైక్ ఫిష్ అగెన్స్ట్ మెంటల్ కరెంట్ అని, అంటే నీటి ప్రవాహానికి ఎప్పుడు ఎదురు వెళ్తా ఉంటుంది చేప. అలాగే మీరు మీ మనోప్రవాహానికి కనుక ఎదురెడితే మీరు వచ్చిన దాకా ఇంటికి ఎక్కడికి వెళ్తారు, ఇంటికి వెళ్ళిపోతారు. అలాగే మనోప్రవాహానికి ఎదురెడితే మీ మనస్సు యొక్క మూలంలో వెళ్ళిపోతా ఉన్నావు. మీ మనస్సు యొక్క మూలంలోనే నువ్వు ఉన్నావు. శుద్ధ చైతన్యం అక్కడ ఉంది, చావు లేని వస్తువు అక్కడ ఉంది, అమృత స్థితి అక్కడ ఉంది. ఉండటమే కాదు, అది మీరు ప్రాణిగా వ్యక్తమవుతుంది. అంటే చేప నీటి ప్రవాహానికి ఏ విధంగా అయితే ఎదురెడుతుందో, స్విమ్ లైక్ ఎ ఫిష్ అగెన్స్ట్ ద మెంటల్ కరెంట్, నీ మనో ప్రవాహానికి ఎదురేదారు. నీ మనసు ఎవరినైనా తిట్టమంటున్నాను అనుకోండి, మనసు తిట్టమంటున్నాను తిట్టకూడదు. మనసు కొంతమందికి తిట్టడం అలాంటి అది వృత్తి. కొంతమంది అదేంటది, అదే వృత్తి. మనసులో పుడుతుంది, ఆ వృత్తి ఎక్కడ పుడుతుంది, మనసులో పుడుతుంది. నీకు అర్థమవుతుంది, అంటే నీకు మనసులో పుడుతుంది కానీ మనోలోనే ఎదురుతుంటే వృత్తి కూడా నశిస్తుంది. వృత్తి ఎక్కడ పడుతుంది, మనసులో పడుతుంది. ఆ మనసులో వృత్తి పుట్టినప్పుడు మనసును పరిశీలిస్తే, మనసును వాచ్ చేస్తే, మనసును అబ్జర్వేషన్లో పెడితే, మనసు యొక్క మూలాన్ని ఎదిగితే మనసులో పుట్టిన వృత్తి కూడా నశిస్తుంది. వృత్తి ఏదైనా ఒక విషయం గురించి బెండ పెట్టుకున్నారనుకోండి, మీకు 2 రోజులు ఆకలి తగ్గిపోతుంది. కారణం ఏంటి, బెండ పెట్టుకునేది మనస్సు. ఆకలి దేనికి తగ్గుతండి, శరీరానికి తగ్గుతండి. కారణం ఏంటి, మనసులో ఏదైతే వచ్చిందో అదే శరీరంలోకి వస్తుంది. నీ మనసులో ఏదైతే ఉందో అదే లోకంలో కనిపిస్తూ ఉంటుంది, అదే నీ శరీరంలోకి వస్తుంది. నీ మనసులో ఏమిటి, నీకు లోకంలో కనపడదు. మనసు ఉదయిస్తే లోకం వస్తుంది, మనసు అణిగిపోతే లోకం అణిగిపోతుంది. అది భగవాన్ చెప్పారు, మనస్సుంటే నువ్వు ఉన్నావు, మనస్సుంటే నేనున్నాను, మనస్సుంటే పూర్వజనం ఉంది, మనస్సుంటే దేవుడు ఉన్నాడు. అది లేకపోతే ఏమీ లేదు, ఉన్నదొకటే. పుణ్యాలు పాపాలు మనసులోనే ఉన్నాయి. చైతన్యంలో పుణ్యం లేదు, పాపం లేదు. చచ్చేటప్పుడు కూడా మనసులోనే ఉన్నాయి. అప్సల్ డౌన్స్ మనసులోనే ఉన్నాయి. చైతన్యుడు అప్సలేవు, డౌన్స్ లేవు. దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే సుఖము, దాని స్వరూపం ఉండటమే. దేవుడంటే ఉండటం, దేవుడంటే ఉండటం. ఆ స్వరూపం మనలో ఉంది కాబట్టి, దాని అంశం మనలో ఉంది కాబట్టి మనకు కూడా ఇప్పుడు ఉండాలని ఉంది, కానీ చనిపోవాలి ఎవరికి లేదు. అంటే మీ హృదయంలో ఒక నిజం ఉంది, మీ హృదయంలో మీకు తెలిసినా ఉంది, తెలియకపోయినా ఉంది. తెలిస్తే సుఖం, తెలియకపోతే దుఃఖం. అంటే దానిలో అది అవటానికి ప్రయత్నం చేయి, అలా ఉండటానికి ప్రయత్నం చేయి, దాన్ని ఊహించడానికి ప్రయత్నం చేయి. నీ లోపల నిజాన్ని ఊహించకు, ఊహిస్తే నీ ఊహ కాదు, అందదు. ఎక్కడైతే సంకల్పాలు లేవో, ఎక్కడైతే వికల్పాలు లేవో, ఎక్కడైతే రాగద్వేషాలు లేవో, ఎక్కడైతే తలంపులు లేవో అక్కడ ఉంది. నీ అహంభావానికి తలంపులు ఉన్నాయి, అసలు వస్తువుకి తలంపులు లేవు. అసలు వస్తువుని కనుక నువ్వు పొంది ఉంటే నీ శరీరం చనిపోయేప్పుడు నేను చనిపోతున్నాయి తలంపు నీకు రాదు. ఏం చేయలేదు, దానికి తలంపు లేదు కాబట్టి. అంటే ఇంద్రియాలకు సంబంధించిన సుఖాలు, ఆ దేహానికి సంబంధించిన సుఖాలు మనకు తెలుసు. ఆత్మసుఖం అటువంటిది కాదు, ఆభవ సుఖం. అంటే దేహం పుట్టింది, అది పుట్టదు. ఆ సుఖం నీకు తెలుస్తుంది ఆ వస్తువు నీకు అనుభవైనప్పుడు. అది దేహానికి సంబంధించింది, ఇంద్రియాలకు సంబంధించింది, భేద బుద్ధికి సంబంధించిన విషయం కాదు. ఆ సుఖం నీకు, ఆ స్వతంత్రమైన సుఖం నీకు వ్యక్తమైనప్పుడు బాహ్యమైన వ్యక్తులతోటి కానీ, బాహ్యమైన వస్తువులతోటి కానీ, బాహ్యమైన సంఘటనలతో కానీ, బాహ్యమైన పదార్థాలతో కానీ నిమిత్తం లేకుండా అది పెద్ద ప్రవాహం నుండి వచ్చి నగర్ని ఉంచేస్తున్నాడు. ఎప్పుడు ఎమ్మడుతున్నాడు, ఓటనైనప్పుడు వెతికి ఇది మర్చిపోకూడదు. కాంటెక్స్ట్ ఇది ఇక్కడ. అంటే మన సహస్రం గురించి స్పిరిచువల్ హార్ట్లో ఒక అమృతనాడు ఉంది. ఎక్స్రే తీస్తే అది కనపడదు, కానీ మీ జీవిత విధానం వివేకవంతంగా ఉంటే, మీ జీవిత విధానం వైరాగ్యంగా ఉంటే, మీ జీవిత విధానం యూనిఫార్మ్గా కనుక ఉంటే, ఆ ఈశ్వరాగ్రహానికి పూర్తిగా పాత్రుడు కనుక అయి ఉంటే, అది ఏం చేస్తుందంటే ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయితే ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఆ జ్ఞాన గంగ, ఆ శాంతి గంగ, ఆ ఆనందం, ఆనందం స్వతంత్రమైన ఆనందం వచ్చి సడన్గా మీరు ఆ షట్టర్ కలిగించేప్పుడు వాటర్ ఎలా వస్తుందో, ఈ అమృతనాడు ఎప్పుడైతే ఓపెన్ అయిందో అమృతనాడు ద్వారా హృదయంలో ఉన్న శాంతి అంతా వచ్చి మీ మనసు నింపేస్తుంది. అంటే మీ సహజ స్వరాన్ని నింపేస్తారు. అయితే జ్ఞాని మనస్సు మృత మనస్సు అన్నారు. అంటే స్వామి జ్ఞానం ఒకసారి చెప్పారు, జ్ఞాని మనస్సు ఎలా ఉంటుందంటే, జ్ఞాని మనస్సు ఎలా ఉంటుందంటే కాలిపోయిన డొక్కతాడులా ఉంటుందన్నారు. ఇప్పుడు కాలు చేసిన డొక్కతాడు కూడా మనకు చూడటానికి తాడులాగే కనిపిస్తున్నట్టు. అది కాలు చేసాం అనుకోండి, మన మామూలు చూడటానికి తాడులాగే కనిపిస్తుంది, తాడులాగే కనిపిస్తుంది, తాడులాగే కనిపిస్తుంది. దేంతో కట్ట దోణ కట్టడానికి పనికి వస్తుంది, పనికిరాదు. ఆ జ్ఞాని మనస్సు కూడా అంటే ఉడికి అలా ఉంటుంది కానీ కనిపిస్తుంది, కానీ వాడు దేని చేత బంధింపబడి అంటే వాడు చూస్తాడు కానీ దేన్ని చూసి మోసపడ్డు. లపాల శాస్త్రి గారు అంటే ఇదేం దేవుడు అండి, నేను ఈ దగ్గరికి 10 సార్లు వచ్చాను ఈ భగవాన్ దగ్గరికి, ఎప్పుడు ఆయన నోటితో పూజ చేసుకోవాలి, జపం చేసుకోవాలి చెప్పలేదు, అంచేపు భోజనం చేసేవాళ్ళు, స్నానం చేసేవాళ్ళు, ఇంటికాడ పిల్లలు బాగున్నారా, నీకు అన్ని ఇక్కడ సదుపాయం కాఫీ సదుపాయం కూర్చితే ఇటువంటి సంసారం వల్ల మాట్లాడి ఏం దేవుడు అనిపించింది నాకు విషయాలు. ఎప్పుడు నువ్వు ఎంచేపు పూజ చేసుకుంటున్నావు, ఎంచేపు జపం చేసుకుంటున్నావు, ఎప్పుడు అడగలేదు అట్లా కప్పాలి. నువ్వు ఇంటికాడ సాధన బాగా చేసుకుంటున్నావు లేదా, ఇటువంటి ఎప్పుడు అడగలేదు అంటే ఎప్పుడు వచ్చావు, స్నానం చేసావు లేదా, భోజనం చేసావు లేదా, ఎలా ఇంటికాడ ఎలా ఇంటికాడ పరిస్థితి ఎలా ఉంది, ఇటువంటి అడుగువాడు ఎప్పుడు జపం ఎంతకాలం చేస్తున్నావు, నేను ఎప్పుడు అడగలేదన్నాను కప్ప కప్పాలే అన్నాడండి. రమణ మహర్షి గారికి భార్య లేదు కానీ సంసార లక్షణాలన్నీ ఉన్నాయి. రమణ మహర్షి గారి ఆశ్రమం పక్కన ఇంకొక ఆశ్రమం ఉండే ఏంటంటే శేషాద్రి స్వామి ఆశ్రమం ఉండేది. ఆ శేషాద్రి దగ్గరికి ఎవరైనా వెళ్తే నా దగ్గరికి ఎందుకు అక్కడ బుండని కొడుతున్నాను, అక్కడ భగవాన్ స్కందాశ్రమంలో ఉన్నారు, నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు మీరు, అక్కడ బుండని కొరటండి. ఎక్కడికండి? రమణ మహర్షి గారి దగ్గర భగవాన్ దగ్గరికి వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళండి అని కొరటండి. ఏంటంటే స్వామి అక్కడికి పోమంటున్నారు, అది పెడతాడు ఇది పెడతాడని కొరటండి. అంటే దాని అర్థం ఏంటంటే, అంటే మనం తింటానికి లబ్ధి పెడతాడు, సిద్ధి ఇస్తాడు, రెండు ఇస్తాడు, అక్కడికి వెళ్ళిపోండి, మీకు అది ఇస్తాడు ఇది ఇస్తాడు, అంటే సిద్ధి ఇస్తాడు లబ్ధి ఇస్తాడు తింటానికి, అది పెడతాడు ఇది పెడతాడు, మీరు ఇచ్చిన ఆదరికి ఎందుకు వచ్చుకో అక్కడ పండి అని కొరటం. అది అది పెడతాడు ఇది పెడతాడు వాడు అంటే అక్కడికి పండి అంటే అన్నం పెడతాడు మోక్షాన్ని కూడా ఇస్తాడు. అది భోజనం చేసేటప్పుడు కూడా బంతి భోజనం 40 సంవత్సరాలు భోజనం చేశాడు, చాలా కష్టం అండి. మనం అసలు ఒక రోజున పెళ్లి భోజనం చేసాడు, మరుసటి రోజున తేడా వచ్చేస్తుంది మనకు. 40 సంవత్సరాలు బంతి భోజనం చేశాడండి. అది ఎలా చాలా నెమ్మదిగా తినేవాడట, అందరం చూసేవాడట, అందరూ ఒకవేళ తను తొందరగా తింటే మిగతావాడు తొందరగా తినేస్తాడు, ఒక మీదకి తినేవాడట. ఆ చివరి వాడు తినే వరకు ఆయన తింటున్నట్టుగా నటిస్తాడు కూర్చున్నవాడట. భగవాన్ విస్తరణ పేరండి దానికి. నాకేం పేరు? భగవాన్ విస్తరణ. నువ్వు ఎవరైనా చేయగలరా? భగవాన్ విస్తరంటే అర్థం ఏంటంటే, ఆయన చిన్న ఆకులు అరిటాకులు ఇంకొకటి తినవచ్చండి, ఇంకా నీటి నీటితో కడగక్కర్లేదు, అది దానికి భగవాన్ విస్తరణ పేరు. ఆయన ఒక ఆకు అరిటాకులు అన్నం తిన్నాడు అనుకుంటే అరిటాకులు ఇంకొకటి అన్నం తినవచ్చు, దాన్ని నీటితో కడగక్కర్లేదు, అంత శుభ్రంగా ఉంటుంది. అక్కడ నీ నిజతత్వం గురించి భావం ఉండవలసిన అవసరం లేదు, నీకు దానికి తలంపులు పెట్టుకోకు. నీ మనసు అక్కడికి వెళ్ళలేదు, ఆ వస్తువు నీ మనసు కూడా ఆబ్జెక్ట్ కాదు, ఆ వస్తువు నీ మనసు గ్రహించే శక్తి లేదు, అది అడిగితే అది వ్యక్తం అవుతుంది. నీ మనసు పట్టుకోలేదు దాన్ని, నీ మనసు అనగాలి, అడిగితే అది వ్యక్తం అవుతుంది. నీ మనసు పట్టుకునేదంతా కూడా సాపేక్షిక జ్ఞానం, ఇంద్రియ జ్ఞానం, పరోక్ష జ్ఞానం. ఆత్మజ్ఞానం పరోక్ష జ్ఞానం కాదు, సాపేక్షిక జ్ఞానం కాదు, ఇంద్రియ జ్ఞానం కాదు, ఇది అనుభవ జ్ఞానం, ప్రత్యక్ష జ్ఞానం, డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. రాజ విద్య రాజగుష యోగం అది కృష్ణుడు చెప్తాడు, ఇది థింగ్ సైన్స్. అనేక శాస్త్రాలు లోకంలో ఉన్నాయి, అన్ని శాస్త్రాలకి ఈ ఆత్మ విద్య అనేది, ఆత్మజ్ఞానం అనేది అన్ని శాస్త్రాలకి రాజు లాంటిది. ఇది పరోక్షం కాదు, ఇది ప్రత్యక్షం, ఇది ఇట్ ఇస్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. ఇట్ ఇస్ నాట్ ఎన్ ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్, ఇట్ ఇస్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్. అది నీ కళ్ళకు కనిపించడం లేదు కాబట్టి లేదనుకుంటున్నావు, నీ చెవులకు వినపడటం లేదు కాబట్టి లేదనుకుంటున్నావు, అది నీ లోపల ఉంది, హృదయ గుహలో ఉంది, అది గుషింగా ఉంది. అది ఎలా ఉంది? అది గుషింగా ఉంది, అది గుహలో ఉంది. తెలుసు, కృష్ణుడు చెబుతాడు ఆ వస్తువుని తెలుసుకోవాలంటే నీకు కొంత ఏకాంతవాసం కూడా అవసరం. ఎప్పుడైనా సత్సంగాలు చేసుకుంటే చేసుకోండి, నలుగురు కూర్చుని చదువుకుంటే చదువుకోండి, కానీ ధ్యానం చేసేటప్పుడు ఉంటుంది కదా ఏకాంతంగా ధ్యానం చేసుకోండి. భగవంతుడు చెప్తున్నాడు ఏదైనా చదువుకున్నప్పుడు గ్రూప్ స్టడీ చేసుకుంటే చేసుకోండి, ఒకరికి తెలియని మళ్ళీ ఒకరికి చెప్పుకోవచ్చు, కానీ ధ్యానం చేసేటప్పుడు ఏకాంతంగా ఉండి ధ్యానం చేసుకోండి. అంటే ధ్యానం చేసేటప్పుడు మీ మనసులోనే మాయపర్యాన్ని తిరిగిపోతూ ఉంటుంది, ఒకే వస్తువు నిరంతరం చింతించడం వల్ల మనస్సు నశించి కాలి బూడి తగ్గుతుంది. ఏక వస్తువుని చింతించడం వల్ల మనస్సు నశిస్తుంది. అలాగే నేరాడే కృష్ణుని ధ్యానం చేసి ధ్యానం చేసి ధ్యానం చేసి మనకి చివరి స్థితిలో ఆవిడకి అద్వైత స్థితి వచ్చింది. నిరవై చెప్పిన మాట, ఈ మాటకి నాకు ఎంతో సంతోషమైంది. నిరవై ఏం చెప్పిందంటే, కృష్ణ నేను బంధువుని విడిచిపెట్టాను, కుటుంబాన్ని విడిచిపెట్టాను, అందరినీ విడిచిపెట్టాను నీ దర్శనం కోసం, ఎంతమంది హేళన చేసినా నీ అంది నాకు భక్తి చెల్లించలేదు, నిన్ను చూడాలి నిన్ను చూడాలని తపన మట్టుకు పోలేదు నాకు, కానీ కిరణ్ నువ్వు చూడాలని నీ దర్శనం ఇచ్చే టైం వచ్చేటప్పటికి ఏదైతే నేను నా కళ్ళ ద్వారా ఏదైతే నేను చూడాలనుకుంటానో దాన్నే తీసేసావు కృష్ణ. మనం సినిమా చూస్తాం, సినిమా చూసేటప్పుడు కళ్ళు చూడవు, కళ్ళు ద్వారా మనసు చూస్తుంది. నువ్వు బాగా అర్థం చేసుకోండి, సినిమా చూసేటప్పుడు కళ్ళు చూస్తున్నాయని మన కళ్ళు చూడవు, కళ్ళు ద్వారా మనసు చూస్తుంది. అలాగే కృష్ణ నా కళ్ళతో నువ్వు చూడాలి చూడాలనుకున్నావు, కానీ లోపలైతే ఏదైతే చూడాలి చూడాలనుకుంటానో దాన్ని తీసేసావు. అంటే నీకు నాకు వేరు బుద్ధి గాధ బుద్ధిని తీసేసావు. అంటే వేరే అంటుంది, మనసుకి వినటానికి ఉంది, మనసుకి చూడటానికి ఉంది, చైతన్యానికి చూడటానికి వినటానికి ఏముంది కృష్ణ? ఏం వండర్ఫుల్ పోయేది చూడండి, మనసుకి ఏమో చూడటానికి ఉంది, మనసుకి వినటానికి ఉంది, కానీ చైతన్యానికి చూసేది ఏం లేదు వినటానికి. అంటే తానే ద్వైతం లేదు అక్కడ, ద్వైతం ఉంటే ముచ్చట్లు వస్తాయి, ద్వైతం ఉంటే చప్పట్లు వస్తాయి, అక్కడ ద్వైతం లేదు. నేను కాశీ చూడలేదు, రామేశ్వరం చూడలేదు అంటే మనసుకే, నేను ఆ పురాణం వినలేదు, ఈ పురాణం వినలేదంటే అదే మనసుకే, కానీ చూడటానికి చైతన్యానికి ఏమీ లేదు, వినటానికి ఏమీ లేదు. కృష్ణ నేను చూడాలి, నేను చూడాలి, నేను చూడాలనుకున్నాను, సరే నీ దర్శన భాగ్యం ఆ టైం వచ్చేటప్పుడు నేను చూడాలనే దాన్ని తీసేసావు. అంటే దాని అర్థం ఏంటి, మనసును తీసి ఓ పక్కన పెట్టావు. నేనైతే సాధన చేసి సాధన చేసి నేను తొలగించుకోవాలని జీవితం అంతా తపన పడ్డాను, అవసరమైతే మరణించడం కూడా నేను సిద్ధమయ్యాను, బంధువులు హేళన చేసినా కుటుంబం విడిచిపెట్టినా నీకోసం కదా నేను జీవిస్తా, నేను నీ దర్శనం చెయ్యాలన్న కదా. నీ ఏదైతే నేను చూడాలి, నీ దర్శనం చెయ్యాలనుకున్న దాన్ని నువ్వు తీసేసావు. ఇప్పుడు కడసారి చివరి స్థితి వచ్చేటప్పటికి అంటే అద్వైత పరాకాష్ఠ, అద్వైత స్థితి. యేసుక్రీస్తు అంటాడు లాస్ట్ టైంలో, నన్ను మర్చిపోయావా ప్రభువు అంటాడు. ఆయన శిలువ వేశారు కదా యేసుక్రీస్తుని, నన్ను మర్చిపోయావా ప్రభువా అంటే నీ మమ్మల్ని మేకుడు పెట్టి కొట్టారు కదా, రక్తం అంతా కారుతా ఉంది, దానివల్ల ఎంతో బాధ వస్తుంది కదా, పెయిన్ వస్తుంది కదా, ఓ ప్రభువా నన్ను మర్చిపోయావా అంటాడు యేసు. మళ్ళీ అంటాడు ఒకసారి, ఎవరిని ప్రార్థిస్తున్నాను, మళ్ళీ ప్రభువుని ప్రార్థిస్తున్నాను అంటే ప్రభు వేరు నేను వేరేనా, నన్ను మర్చిపోయావు అంటే ఆయన వేరు ఈ వేరైన బాధ కలుగుతుంది కదా. ఎంతటి వాడికైనా వేరు బాగున్నప్పుడు వేదన వస్తుంది, వేరు భావం నశిస్తే వేదన రాదు. యేసు ఏమన్నాడంటే, ఓ ప్రభువా నన్ను విడిచిపెట్టేశావా, నా చెయ్యి వదిలేసావా, నన్ను మర్చిపోయావా అంటే బాధ భరించలేక అన్నాడు. మరి వెంటనే ఏమిటో వేదన పడుతున్నాను నేను, నా ప్రభు ఎవరు నేనెవరు అప్పుడు అంటాడు అనమాట, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్, ఐ అండ్ మై ఫాదర్ ఆయన నేనే పోతే ఇంకా ప్రార్థించడానికి ఇక్కడ ఎవడున్నాడు, విన్నపాలు విజ్ఞాపన చేసుకోవడానికి ఇక్కడ ఎవడున్నాడు, ఐ అండ్ మై ఫాదర్ ఆర్ వన్. అంటే ఆ చివరి స్థితిలో అంటే ఆయన ప్రాణం శరీరం ఆ బుక్కులో కాదు బయటకు వచ్చే టైంలో ఆ చివరి శ్వాసలు అద్వైత పరాకాష్ఠ అందుకున్నాడు. అంతే చేసిన కృషి ఊరికైపోదు. మనకు రాజు రాదు అనుకున్నది ఎప్పుడో వస్తుంది అనుకుని ఇప్పుడో రావచ్చు, అర్హత ఉన్నప్పుడు, అయోగ్యత ఉన్నప్పుడు. మనం ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, కానీ వాళ్ళు ఏం అన్నం తింటున్నారు, ఏ కూర తింటున్నారు, ఏ బట్ట కట్టుకుంటున్నారు కూడా ఉండకూడదు మనకు. ఒకసారి మోక్షమాన విశ్వేశ్వరి అని చాలా పెద్ద ఇంజనీర్, గ్రేటెస్ట్ ఇంజనీర్, మన ఇండియాలో ఉన్న పెద్ద ఇంజనీర్లు, ఆయన ఒక 102 సంవత్సరాలు బతికాడాను. ఆయన పేరు మోక్షమాన విశ్వేశ్వరి అని 102 సంవత్సరాలు బతికాడాను. ఆయన ఒకసారి గాంధీ గారి దగ్గరికి వెళ్ళారు, గాంధీ గారి దగ్గరికి వెళ్ళి అక్కడ స్లిప్పోయాడు, గొప్పలు నాలికి జారాడు. మరి బాపూజీ మిమ్మల్ని చూడటానికి కొన్ని 1000 మంది వస్తున్నారు, ఈ కొల్లాయిగుడ్లు ఏంటన్నాడు. ఆయన తుమ్ముగుడ్డు కట్టుకుంటున్నారు, పైన గుడ్డ వేసుకుంటున్నారు, మిమ్మల్ని చూడటానికి కొన్ని 1000 మంది వస్తున్నారు, ఊళ్ళంతా కప్పుకోండి, ఈ కొల్లాయిగుడ్లు ఏంటి అన్నాడు. తర్వాత గాంధీ గారు ఏం అనలేదు, సమాధానమే చెప్పలేదు. అది అనవసరం, అక్కడ ఏ గాంధీ గారు ఏ బట్ట కట్టుకుంటున్నారో మనకు అనవసరం, అక్కడి నుంచి మనం అక్కడ నేర్చుకోవాల్సింది ఏంటో మనం చూసుకోవాలి. గాంధీ గారు జడిపప్పు తింటున్నారా, వేరుశనగ పప్పు తింటున్నారా, లేదా కొల్లాయిగుడ్డు కట్టుకున్నాడు అంత అనవసరం. అంటే నేను ఇంకా తెలియదు, ఒకసారి పెద్ద పెద్ద వాళ్ళకు కూడా ఆ నాడికి జారదు. అందుకే భగవాన్ చెప్పారు, వచ్చిన పని చూసుకుని వెళ్ళండి, మీరు ఏ భూమి మీదకి ఏ పని మీద వచ్చారో ఆ పని చూసుకుని వెళ్ళండి. మనం చెరువు దగ్గరకు వచ్చామనుకోండి, బిన్నె నిండి ఇంటికి పెట్టుకెళ్ళడానికి, మీ వాళ్ళ తెర బంగారాలు ఆడుకుంటున్నారు అనుకోండి, ఆ బంగారాలు ఆడ దగ్గర కూర్చుంటే నీళ్ళు దగ్గరికి ఎలా వెళ్తాయి, ఇంటికి నీళ్ళు ఎలా వెళ్తాయి. అలా లోకంలో ఎందుకు వచ్చామో మనం, ఆ చిన్న చంటి పిల్లలు ఎలాగైతే ఆ చిన్న ఆడుకుని పిల్లలు వచ్చిన పని ఎలా మర్చిపోతున్నారు, మనం కూడా ఈ భూమి మీదకి ఏ పని మీద వచ్చాం ఆ పని మర్చిపోతున్నాం. లోకంలో అనేక ఆకర్షణ ఉంటాయి, ఏదో ఒక ఆకర్షణ పడిపోతున్నాం, వచ్చిన పని మర్చిపోతున్నాం. భగవాన్ ఉండగా కాకినాడ నుంచి ఒక మున్సిపల్ కౌన్సిలర్ వెళ్ళాడు, వెళ్ళేవానండి ఈ ఆశ్రమంలో కొన్ని లోపాలు కనిపిస్తున్నాయి అన్నాడు. వచ్చిన పని మర్చిపోవటం ఉంటుంది, ఈ ఆశ్రమంలో నాకు లోపాలు కనిపిస్తున్నాయి కొన్ని అని భగవంతుడు అన్నాడు ఆ కౌన్సిలర్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్నాడు భగవాన్. నేను కాకినాడ నుంచి వచ్చాను అన్నాడు. కాకినాడలో ఏమైనా లోపాలు ఉన్నాయా లేదని అడిగాడు. కాకినాడలో చాలా లోపాలు ఉన్నాయన్నాడు. నీకు లోపాలు సవరించే బుద్ధి ఉంటే కాకినాడలో సవరించి వచ్చింది కదా లోపాలు, కాకినాడ నుంచి అరుణాచలం ఎందుకు ఎంత ప్రయాసపడి తిక్కడ కొనుక్కుని ఎంత ప్రయాసపడి ఎందుకు వచ్చావు. నీకు నిజంగా లోపాలు సవరించాలని అనుకో కాకినాడలో సవరించి వచ్చింది కదా, ఎక్కడో అరుణాచలం వచ్చి లోపాలు సవరించడం ఎందుకు. నువ్వు ఏ పని మీద వచ్చావు, ఎందుకు వచ్చావు, ఆ పని చూసుకుని వెళ్ళావు. ఏ భావంతో వచ్చాను ఆ భావంతో తిరిగి పడి లోపాలు సవరించాలి. బుద్ధి ఉందని కొన్ని గెలి కాకరాలు సవరించు. ఆ లోపాలు సవరించడానికి అరుణాచలం వస్తా. మీరు నన్ను చూస్తున్నారు కదా, నేను మిమ్మల్ని చూస్తున్నాను కదా, అలాగే మీ మనసులో ఏం జరుగుతుందో మీరు చూసుకోని ముందు. ఇక్కడ ఉన్నారనుకోండి, మీరు మెరుగుగా ఉన్నారనుకోండి, ఆ దొంగ కొంచెం తలుపు తీశాడనుకోండి, మీరు మెరుగుగా ఉంటాడు ఏం చేస్తాడు? వెనక్కి వెళ్ళిపోతాడు అంతే కదా. అలా మీరు మెరుగుగా ఉండండి, ఎరుకులో ఉండండి, ఆ చైతన్యంలో ఉండండి, మీరు ఆత్మదృష్టిలో ఉండండి, మీ మనసులో ఏం జరుగుతుందో చూడండి. ఆ వెలుగులోనే మీరు చూస్తే, ఆత్మ యొక్క వెలుగులోనే చూస్తే ఏం జరుగుతుందో మీరు చూస్తూ ఉండండి. అజాగ్రత్తగా ఉంది, జాగ్రత్తగా ఉండండి. మీరు మీరు ఇంటికాడ మెరుకుగా ఉంటే దొంగలు ఎలా వెనక్కి వెళ్ళిపోతారు? అలా మీరు ఎరుకలో ఉంటే, ఆత్మ ప్రకాశంలో ఉంటే, మీకు ఏదైనా తలంపులు వచ్చినప్పటికీ ఆ తలంపులు మనకి బ్యాక్ అవుతూ ఉంటాయి, వెనక్కి పోతూ ఉంటాయి. మీరు అజాగ్రత్తగా ఉంటే సాటిస్ఫై చేయాలనిపిస్తుంది, మీరు జాగ్రత్తగా ఉంటే వాటిని కంట్రోల్ చేయాలనిపిస్తుంది. కొంతమందికి బద్ధకంగా ఉంటారు, ఎప్పుడు చూసినా బద్ధకం అంటే ఇష్టం వాళ్ళకి. అలా బద్ధకంగా ఉన్న వాళ్ళకి జ్ఞానం రాదు. కొంతమంది ఎప్పుడు చూసినా ఏదో దండ పెట్టుకున్నట్టు ఉంటారు. అప్పుడే 100 రూపాయలు కాదు వాళ్ళు జేబులో జారిపోయితే ఎలా ఉంటారు, అలా ఎప్పుడు చూసినా దండ పెట్టుకున్నట్టు ఉంటారు. అలా ఉండకూడదు. కొంతమందికి బద్ధకం అంటే బాగా ఇష్టం. రంగన్న అలాగే చెప్పాడు, బద్ధకం మాటలే చెప్పాడు రంగన్న భగవాన్. బిజీ మీరే తేవాలి, అవితాది మీరే తేవాలి, వంట మీరే చేయాలి, వడ్డన మీరే చేయాలి. ఇలా చెప్పాడు రంగన్న ఎవరితోటి, భగవంతు తోటి. కలపటం మీరే కలపాలి, అన్నీ మీరే చేయాలి. అరిటాక ఆయన చేయాలంటే, బియ్యం ఆయన చేయాలంటే, వంట ఆయన చేయాలంటుంది. అది భగవాన్ అన్నారండి, అన్నీ నేనే చేస్తాను, నిండటం అనే పని నువ్వు అని చేస్తావా చేయవా? నిండాలి కదా, అన్నీ ఈయన చేస్తావాడు, మరి నిండాలి కదా. ఆ నిండడానికి కూడా నీకు బద్దకం అంటే ఏ గురువు నిన్ను రక్షిస్తాడు? అన్నీ గురువే చేస్తాడు, అన్నీ గురువే చేస్తాడు. అరిటాకు తెస్తాడు, బియ్యం తెస్తాడు, అన్నీ వండుతాడు, కలుపుతాడు, అరిటాకులు వడ్డిస్తాడు, కలుపుతాడు, నీ నోట్లో తేడతాడు. ఎవడు గురువు? నిండటం అనే పని అయినా చేయాలి కదా, అప్పుడు కూడా నీకు బద్ధకం అయితే ఏ గురువు నేను కాపాడేది? నువ్వు మాట్లాడవచ్చు, కానీ మాట్లాడటమే నువ్వు కాదు. ఓ దేహం నీకు రావచ్చు, అంత మాత్రం చెప్పు, దేహమే నువ్వు కాదు. కాసేపు నడవచ్చు, అటు ఇటు నువ్వు, నడవటమే నువ్వు కాదు. నడవటమే నువ్వు కాదు, మాట్లాడటమే నువ్వు కాదు. ఏదైనా రచన చేయొచ్చు, రాత నువ్వు కాదు. నువ్వు ఏది, నువ్వు ఏదిగా ఉన్నావో అది నీ హృదయంలో ఉంది, అది నువ్వు. అక్కడ ఏదైనా పని ఉంటే నడిచి వెళ్తాం, ఇంకా నడవటం పని. ఎవరితోడైనా అవసరం ఉంటే మాట్లాడతాం, ఇంకా మాట్లాడటమే పని. ఇదే నువ్వు, ఇది కాదు. వీటి కానీ ఇక్కడికి అచేతంగా నీ లోపల ఒక వస్తువు ఉంది. దాన్ని భగవాన్ ఏం చెప్పారు? వారు ఏమీ పని చేయరు, ఊరకుండా ఉండరు. వారు ఏమీ చేయరు, వారు ఏమీ చేయరు, అలాగని ఊరక ఉండరు. వారు ఏమీ చేయరు కానీ ఊరక ఉండరు. అంటే నువ్వు చేస్తున్నది సాక్షిగా లోపల ఉంటారు. వారు ఏమీ చేయకపోవచ్చు. నీ వాసన బట్టి నువ్వు పని చేస్తావు, నీ తలంపుని బట్టి నువ్వు పని చేస్తావు, నీ సంస్కారాన్ని బట్టి నువ్వు పని చేస్తావు. వారు ఏమి చేయకపోవచ్చు కానీ వారు ఊరక ఉండరు. అంటే నీ నీకు వచ్చే ఆలోచన, నువ్వు చేసే పనులు చూస్తూనే ఉంటారు. వారు ఏమీ చేయరు. భగవాన్ ఎంత బ్యూటిఫుల్ డెఫినేషన్, చివరి వాళ్ళందరూ వినండి. వారు ఏమీ చేయరట్లేదు, ఊరక ఉండరట్లేదు. దేవుడు దేవుడు ఏమీ చేయడట్లేదు, అలాగే ముద్దపై ఏం కాదు, ఊరక ఉండదు. అన్నీ చూస్తూనే ఉంటాడు, అని చూస్తూనే ఉంటారు. ఏమి చేయరు వారు, కానీ ఊరక ఉండరు. అంటే నీ దేహ ప్రారంభాన్ని బట్టి, నీ వాసన బట్టి నువ్వు నడుస్తూ ఉంటావు. నీ వాసన బట్టి నువ్వు నడుస్తూ ఉంటావు. నువ్వు చేసిన పనికి, నీ మాట, నువ్వు మాట్లాడిన మాటకి, నీకు ఆ ఫలితానికి అనుసంధానం చేస్తూ ఉంటారు వారు. అది వద్దని కోరుకు, వారు ఊరక ఉండరు. నువ్వు ఏ పని చేస్తే ఆ పనికి నీకు ఫలితానికి అంటగడతారు. నువ్వు ఏ మాట మాట్లాడితే ఆ మాటకి నీకు ఫలితాన్ని ఇస్తారు. నువ్వేనా పని చేసేవాడు దానికి ఫలితం వస్తుంది. ఆ ఫలితానికి పనికి అనుసంధానం చేస్తాడు. ఊరక ఉండరు, ఏమీ చేయరు, వారు ఏమీ చేయరు. కానీ అలాగని ముద్దులాగా ఉండరు, ఊరక ఉండరు. కర్మకి, కర్మ ఫలితానికి అనుసంధానం చేస్తారు వారు, ఊరక ఉండరు. వారు ఏమి రాయి కాదు. నా మనస్సు రాతి మనస్సు అనుకోండి, అనుకోండి ఉదాహరణ తెలియదు. నీ మీద నాకు ఇష్టం ఉండదు, గుళ్ళో ఉన్న రాయి మీదే నాకు ఇష్టం ఉంటుంది. నా మనస్సే అసలు రాతి మనస్సు అనుకోండి, మీరంటే నాకు ఇష్టం ఉండదు, మీరంటే ఇష్టం ఉండదు. ఆ గుళ్ళు రాయి ఉంటే ఆ రాతి మీద నాకు ఇష్టం ఉంటుంది. అంటే దాని అర్థం ఏంటి, నీలో దేవుడు లేడని కాదు, నా మనస్సు రాతి మనస్సు అంటే రాళ్ళ మీదకి ఎక్కువ ఆకర్షించబడుతూ ఉంటాను. అంటే నీ మనసులో తలంపుల యొక్క వేగం, కోరికల యొక్క వేగం, సంస్కారాల యొక్క వేగం తగ్గినప్పుడే, వాటి యొక్క స్పీడ్ తగ్గినప్పుడే నీకు ఆత్మ విచారణ ప్రారంభమవుతుంది. నీకు ఆత్మ విచారణ ప్రారంభమవుతుంది. ఇప్పుడు ఏ మనిషి అయినా సరే, ఒక మనిషి మంచి కోపంగా ఉపద్రంగా ఉన్నాడు అనుకుని వాడు మనం ఏదైనా చెబితే అయినా వినిపించుకోడు. వాడు కొంచెం చలబడ్డాక చెబితే ఎంత కొంతకపోతే కొంత అయినాడు అర్థం అవుతుంది. అంటే నువ్వు బాగుపడాలంటే నువ్వు అలాగా ఉండకు, ఇలాగా ఉండకు, అదిగా ఉండకు, ఇదిగా ఉండకు, నీ హృదయంలో నువ్వు ఎలా ఉన్నావు అలాగే ఉండు. బాగుపడేవాడు లక్షణం చెప్తున్నారు. బాధపడేవాడు నువ్వు మంచివాడిని అనుకోకు, చెడ్డవాడిని కూడా అనుకోకు. అది తలంపే, ఇది తలంపే. ఎవరి వాళ్ళకంటే నేను ఎక్కువ వాడిని అనుకోకు, ఎవరి వాళ్ళకంటే నేను తక్కువ వాడిని అనుకోకు. అది తలంపే, ఇది తలంపే. అది సాధన కడ్డే, ఇది సాధన కడ్డే. కొంతమంది అందరికంటే మేమే గొప్పవాళ్ళు అనుకుంటారు, అది నీ సాధన కడ్డే. కొంతమంది ఎందుకు పనికిరావండి, ఎవరి దగ్గర పనికిరావనుకుంటారు, అది నీ సాధన కడ్డే. దానివల్ల నీకు సుపీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుంది, దీనివల్ల ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పెరుగుతుంది. అది సాధన కంటే అందరికంటే నేను గొప్పవాళ్ళనుకోవటం కూడా నీ సాధన కంటే, అందరికంటే నేను తక్కువ వాళ్ళనుకోవటం కూడా నీ సాధనకి అంటే అలాగా అనుకోకు, ఇలాగా అనుకోకు, నువ్వు అలాగా ఉండకు, ఇలా ఉండకు, నీ హృదయంలో వస్తువు ఎలా ఉండవు అలా ఉండటం నేర్చుకో. నువ్వు కానీ దానితో నువ్వు దూరం అవుతావు. ఏం వండర్ఫుల్ టీచింగ్ చూడండి. మిమ్మల్ని ఏమైనా బాధ పెడుతున్నారా భగవాన్? ఏం బాధ పెట్టడం లేదు. అలాగా అనుకోకండి, ఎలాగా అనుకోకండి, ఏమి అనుకోకండి. అది ఏదో ఉందో అది మీరుగా ఉంటే సరిపోతుంది, అది మీరైపోతారు. నిర్మలంగా ఉండలేదు. అలా ఉన్నానంటే నువ్వు నిర్మలంగా ఉండలేవు, ఇలా ఉన్నాననుకుంటే నిర్మలంగా ఉండలేవు. అదే నువ్వు నిర్మలంగా ఉండు, స్థిరంగా ఉండు, నిశ్చలంగా ఉండు, నిశ్చలంగా ఉండు. నువ్వు ప్రకృతిని దారికెళ్ళటానికి ప్రకృతికి ఆధారంగా ఉన్న చైతన్యం నీకు దొరకదు. ఈ ప్రకృతి అంతా మారేది. ఇవాళ ఏదైతే కనిపిస్తుందో రేపు కనిపించదు, ఇవాళ శరీరం కనిపించవచ్చు రేపు కనిపి. ఎప్పుడు మారేదే మాయ, మాయ మాయ అంటే ఎప్పుడు మారేదే మాయ. అంటే ఈ ప్రకృతి ఎప్పుడు ఎలా మారుతా ఉంటుంది, మారే వస్తువుకి ఆధారంగా మారంది ఉంటుంది. ఈ మారేది లోకం, మారనది చైతన్యం. ఈ మారే వస్తువు చోటు కొట్టుకుపోతే మారే వస్తువుకి ఆధారంగా ఉన్న మారని వస్తువు నీకు దొరకదు, నీకు దొరక. ఈ దాటి చేత దొరుకుతుంది, దీన్ని ఓవర్కమ్ చేస్తే దొరుకుతుంది. దీనికి నువ్వు ప్రకృతిని ఓవర్కమ్ చేయకపోతే, నిరంతరం మారేదాన్ని ఓవర్కమ్ చేయకపోతే, ఆ మారని వస్తువు స్థిరంగా ఉండే వస్తువు, నిశ్చలంగా ఉండే వస్తువు, నిర్మలంగా ఉండే వస్తువు, శాంతిగా ఉండే వస్తువు, ఆనందంగా ఉండే వస్తువు నువ్వు కోటి జనండితే నీకు దొరకనే దొరకదు. మీరు అలా ఉండకండి. నేను పెద్దవాళ్ళం, నేను పెద్దవాళ్ళం అని అనుకోకండి. ఇద్దరుంటే ఒకటి పెద్దవాడు, ఒకటి చిన్నవాడు. ఉన్నది ఒకటే అయితే పెద్ద ఏమిటి, చిన్న ఏమిటి అంటున్నారు భగవాన్. ఇద్దరు ఉన్నారనుకోండి, ఒకటి పెద్దవాడు, ఒకటి చిన్నవాడు. ఉన్నాడు, ఉన్నది ఒకటే. పెద్ద ఏంటి, ఇంకా చిన్న ఏమిటి? ఉన్న వస్తువు ఒకటే, ఉన్న వస్తువు ఒకటే. రెండుంటే ఒకటి పెద్ద, ఒకటి చిన్న. ఉన్న వస్తువు ఒకటే, ఇప్పుడు పెద్ద ఏమిటి, చిన్న ఏమిటి? అయితే నీ పెద్దవాడిని, నీ చిన్నవాడిని అనుకుంటే నువ్వు కంపారిజన్లోకి వెళుతున్నావు, పోలికలతో వెళుతున్నావు, ప్రకృతిలోకి వెళుతున్నావు, మాయలో పడుతున్నావు. అలా పెద్దవాడిని చిన్నవాడిని అనుకోకూడదు. లోపల వస్తువు ఎలా ఉందో అలా నిర్మలంగా, నిశ్చలంగా, నిరాడంబరంగా, నిరహంకారంగా, వ్యక్తి భావన లేకుండా జీవించడానికి ప్రయత్నం చేయి. రమణ మహర్షి నాటి గ్రేటెస్ట్ పర్సనాలిటీ ఈజ్ గ్రేటెస్ట్ ఇంపర్సనాలిటీ. భగవాన్ మాట చెప్పారు, చాలా అందంగా ఉంది. పుస్తకాలు చదివి శాంతి పొందుదాం, పుస్తకాలు కేవలం పుస్తకాలు చదివి ఆనందం పొందుదాం అనుకునే వాళ్ళందరూ కూడా సినిమా తెర మీద నిప్పు దగ్గరికి వెళ్ళి చలి కాసుకుందాం అనుకునేవాళ్ళు. అటువంటి వాళ్ళు అన్నారు. సినిమా తెర మీద నిప్పు వచ్చింది అనుకుని అక్కడికి వెళ్ళి మనకి చలిస్తాను, అక్కడికి వెళ్తే చలి తగ్గిపోతుంది అనుకోవటం, కేవలం పుస్తకాలు చదివి జ్ఞానం సంపాదించాలనుకోవడం అటువంటిది. మనకి సినిమాల్లో కూడా నిప్పు కనిపిస్తా ఉంటుంది తెర మీద. మీకు అర్థమవుతుందా? మీరు మీరు మీ చుట్ట కాల్చుకున్న వాళ్ళందరూ ఇలా నిప్పు అంటించుకుంటే నిప్పు అంటుకుంటుందండి. ఇలా అక్కడ ఆ సినిమాలో చుట్ట కాల్చుకున్న వాళ్ళందరూ ఇలా నిప్పు దగ్గరికి వెళ్ళి నిప్పు అంటించుకుని చుట్ట అంటుకుంటుందే. ఆ పుస్తకాల్లో ఉన్న జ్ఞానం కూడా అటువంటిది. వీళ్ళకి పద్ధతి చెబుతుంది మీకు అదే, కానీ ప్రయాణం నువ్వే చేయాలి, ప్రయాణం నువ్వే చేయాలి. కానీ భగవాన్ చెప్పింది అంటే ప్రయాణం చేసే నువ్వు ప్రయాసపడకు, ప్రయాసపడి ఎంతకాలం ప్రయాణం చేస్తావు, ఇష్టం లేని పని ఎంతకాలం చేస్తావు నువ్వు. నువ్వు ప్రయాణం చేసి ప్రయాణం పేరు మీరు ప్రయాసపడకు. అంటే భగవాన్ చెప్పి సాధన ఏంటంటే, ఇప్పుడు మనం హైదరాబాద్ వెళ్ళాలనుకోండి, భీమవరం వెళ్ళి రిజర్వేషన్ చేయించుకుంటాం, భీమవరం వెళ్ళి రిజర్వేషన్ చేయించుకుంటాం. హైదరాబాద్ వెళ్ళేప్పటికి మనకు రెండు పనులు అయిపోతాయట్లు. హైదరాబాద్ ఎలక్ట్రా అయిపోతుంది, నిద్ర అయిపోతుంది. హైదరాబాద్ ఎలక్ట్రా అయిపోతుంది, నిద్ర అయిపోతుంది. అలా ఉండాలి నీ సాధన. నువ్వు ప్రయాణం చెయ్యి కానీ ప్రయాసపడకు. ఓ మనం తొందరగా చనిపోవాలనుకుంటా అనుకోండి, అదే అహంభావనే. చిరకాలం ఇక్కడ జీవించాలనుకుంటాం అనుకోండి, అది అహంభావనే. అలాగనుకోకూడదు, ఇలాగనుకోకూడదు. అది చెప్తాడు కదా కృష్ణుడు, చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడకు, బతుకుని వాళ్ళ గురించి బాధపడకు. తొందరగా చనిపోవాలని అనుకోద్దు, ఎక్కువ కాలం జీవించాలని అనుకో. అది అనుకోద్దు, ఇది అనుకోద్దు. అది నీ సాధనకి భంగమే, ఇది నీ సాధనకి భంగమే. నీ దేహ ప్రారంభం ఎంతకాలం అయితే ఈ భూమి మీద ఉండవలసిందో అంతకాలం ఉంటావు, తర్వాత పోతావు. అది ఏమి అనుకోవద్దు, నువ్వు ఏది అనుకో. అలాగనుకోద్దు, ఇలాగనుకోద్దు, అలాగ ఉండకు, ఇలాగ ఉండకు. నీ హృదయం ఏదైతే నిజం ఉందో ఆ నిజం లేకపోండు. నువ్వు నడవచ్చు, ఏదైనా పనులు నడవచ్చు, కానీ నడక నీ స్వరూపం నడక కాదు. నీ హృదయంలో ఉన్నది, అది నీ స్వరూపం, అదే నువ్వు. మీరు ఎప్పుడైనా దాహం వేసినా మంచినీళ్ళు తాగవచ్చు కదా, మంచినీళ్ళు తాగటమే మీ పని. అదే మీరు ఇదే ఇక్కడ భగవాన్ అడిగి ఎంత వండర్ఫుల్ టీచింగ్ చూడండి. మీరు రాపాడించుకోవద్దండి, రాపాడించుకోకపోతే అండి వాసన కింద పడదు. అంటే మీరు మీరు ఏదైనా మంచి పనులు చేసినా, మీరు స్నానం ఎలా చేస్తున్నారు, మీరు అన్నం ఎలా తింటున్నారు, మీరు మంచినీళ్ళు ఎలా తాగుతున్నారు, అలాగే చేయండి. రాపాడించుకోవద్దు, రాపాడించుకున్నారా సంస్కారం పడిపోతుంది, వాసన పడిపోతుంది, అది మీ పునర్జన్మలకు హేతువులు అవుతాయి. అంటే మీ ఆలోచనే మిమ్మల్ని బంధిస్తుంది, మీ ఆలోచనే మిమ్మల్ని బంధిస్తుంది. నిశ్చలంగా ఉండు, వ్యవరంగా వద్దు, అనవ్యవరంగా ఉండు, నిర్మలంగా ఉండు, నిరాడంబరంగా ఉండు. నీ మాటలో ఆడంబరం వద్దు, నీ చేతలో ఆడంబరం వద్దు, నీ నడకలో ఆడంబరం వద్దు, నీ దైనందిన జీవితంలో నీ బిహేవియర్, ఈగోలెస్ బిహేవియర్ అవసరం, ఇంటెలిజెంట్ బిహేవియర్ అవసరం. నీ దైనందిన జీవితంలో నీ ప్రవర్తనలో వివేకం ఉండాలి, అహంభావన ఉండకూడదు. అప్పుడు ఉన్న వస్తువు నీకు ఉన్నట్టుగా వ్యక్తం అవుతుంది. భగవాన్ అంటున్నారు నువ్వు కుదిరిగా ఉండు అని చెబితే అర్థం ఏంటి? అల్లర చేయొద్దని. ఎవరైనా నువ్వు కుదిరిగా ఉండు అంటాం అనుకోండి మనం, దాని అర్థం ఏం చెప్పండి? అల్లర చేయొద్దన్నట్టు. ఏం టీచింగ్ చూడండి, ఎక్కడ చదువుకోలేదండి ఆయన. ఆయన చదువుకున్నది 10వ తరగతి 9వ తరగతి చదువుకున్నాడు, వండర్ఫుల్ టీచింగ్ అండి. అదంతా ఈశ్వరవాణి. ఇంకేదంటే నీకు అహంభావం నశించినప్పుడు లోపల జ్ఞానం కూడా గుబ్బికి ఊపికొచ్చి అసలు వస్తువు యొక్క స్వరూపమే జ్ఞానం. భగవాన్ చెప్తా ఉండారండి, చదువుకున్న వాళ్ళకి మూర్ఖత్వం ఉంటుందటండి, చదువు లేని వాళ్ళకి మూర్ఖత్వం ఉంటుందటండి, చదువుకున్న వాళ్ళకి మూర్ఖత్వంతో కూడా చదువు అదనంగా ఉంటుందట. మీకు అర్థం చేసుకుని మూర్ఖత్వం, మీరు లోపల వస్తువు తెలుసుకున్న వరకు మూర్ఖత్వం ఉంటుంది. ఆ మూర్ఖత్వం వల్ల చదువుకున్నారనుకోండి, ఆ మూర్ఖత్వంతో కూడా అదనంగా చదువు ఉంటుంది. కొంతమందికి మూర్ఖత్వం ఉంటుంది, చదువు ఉండదు. కొంతమందికి మూర్ఖత్వం ఉంటుంది, అదనంగా చదువు ఉంటుంది. అంతేకాని మూర్ఖత్వం సమానమే, చదువు ఉన్నవాడికి చదువు లేని వాడికి అన్నారు, లెర్నెడ్ ఇగ్నరెన్స్ అన్నారు. నువ్వు కుదిరిగా ఉండు అంటే అర్థం ఏంటంటే నువ్వు అలర చేయొద్దని అర్థం ఉంటుంది దాని అర్థం. అలాగే ఇది భగవాన్ ఏం చెప్తుంది, నిర్మలంగా ఉండు, నిశ్చలంగా ఉంటే అహంభావం ఉన్నవాడు నిర్మలంగా ఎలా ఉంటాడు, నిశ్చలంగా ఉంటాడు. నువ్వు నిర్మలంగా ఉన్నట్టు దాని అర్థం ఏంటంటే అహంభావం పోగొట్టుకొని చెప్పకుండా చెప్పటం అంటే అది ఏ రూపమైనా, ఏ నామైనా, ఈ రూపాలు ఈ నామాలు నీకు చిక్కులు తంటాలు తెచ్చిపెట్టి. నాకు రూపం బాగా ఇష్టం అనుకున్నాడు, బతుకుండగా మనమన్నా చనిపోతాం, మనం బతుకుండగా వాళ్ళన్నా చనిపోతారు, అప్పుడు దుఃఖం తప్ప. నాకు ప్రాయసం ఏమట్టం లేదని, మజ్జిగ కూడా ఏమట్టం లేదని మీరు బాధపడుతున్నారు, మీ రూపబుద్ధి పోవటం లేదని నేను బాధపడుతున్నాను అన్నారు భగవాన్. ఆ చివరి రోజులు ఏమన్నారంటే నాకు మజ్జిగ కూడా ఏమట్టం లేదని మీరు బాధపడుతున్నారు, మీకు రూపబుద్ధి పోవటం లేదని నేను బాధపడుతున్నాను. రూపం బంధిస్తుంది, నామం బంధిస్తుంది. ప్రపంచం అంటే ఏం లేదు, రూపము నామము క్రియ ఇదే ప్రపంచం. ఈ మూడు తీసేస్తే నీకు లోకం లేదు. రూపము నామము క్రియ ఈ మూడు మీరు తీసేయండి, రూపము నామము క్రియ తీసేయండి, అసలు సృష్టి లేదు, లోకం లేదు. భక్తులు మీరు ఒక రహస్యం మీరు మర్చిపోకండి, మీరు కృష్ణుడు రూపాన్ని ప్రేమించడం ఎందుకంటే మీ రూపాన్ని మర్చిపోవటానికి, కృష్ణుడు నామాన్ని మీరు ఎందుకు స్మరించడం అంటే మీ నామాన్ని మర్చిపోవటానికి. అసలు మనకు భక్తి మార్గంలో ఒక రూపచింతన నామచింతన మన వాళ్ళు ఎందుకు పెట్టారంటే భగవంతుని రూపాన్ని స్మరించడం స్మరించడం నా రూపాన్ని మర్చిపోవడం కోసం ఆ రూపాన్ని స్మరించమన్నారు, నా నామాన్ని మర్చిపోవడం కోసం ఆ నామాన్ని స్మరించమన్నారు. నీకు నిజమేదో తెలియకపోయినా నువ్వు పూజించే దేవుడికి తెలుసు. అంటే నీ రూపాన్ని మర్చిపోయి, నీ నామాన్ని మర్చిపోయి ఆ రూపమే ఆ నామమే స్మరించుకోగా, ఆ స్మరించుకోగా స్మరించుకోగా ఆ దేవతా పురుషుడు నేను ఆత్మ చే ఆ చైతన్యములో, ఆ చైతన్య గంగలో, ఆ జ్ఞాన గంగలో, ఆ జ్ఞాన ప్రవాహంలో నేను ఐక్యం చేస్తాడు. అంటే ఆత్మవిద్యను తెలుసుకోవటం అన్ని విద్యల కంటే తేలిక. నువ్వు పూజ చేయాలంటే చెట్లు పెంచాలి, పువ్వులు కాయాలి, ఆ పువ్వులను కొయ్యాలి, దేవుడు పట్టణం దగ్గర పెట్టాలి, అక్కడ పసుపు కుంకుమ పెట్టాలి, అగరబత్తులు పెట్టాలి, ఇవన్నీ పువ్వులు పెట్టుకుని అక్కడ అరకాలి, ముగ్గులు పెట్టాలి, అని పూజ చేయాలి. ఆత్మవిద్య అంతకంటే తెలుక, నీకు గ్రహింపు శక్తి ఉంటే, నీకు ఆ వినయ సంపద వినయం అనే సంపద నీకుంటే, ఆ నమ్రత అనే సంపద నీకుంటే పూజ చేయటం కంటే తేలిక ఆత్మవిద్యను సముపార్జించటం. ఆత్మవిద్య లేకుండా ఆత్మని వెనుకలోకి రాదు. ఆత్మజ్ఞానం అంటే ఆత్మగా ఉండటం. నువ్వు ఎన్ని విద్యలు నేర్చుకుని అన్ని పొట్ట కోసం, ఈ పొట్టకే పరిమితం నేర్చుకునే విద్యలని, కానీ దుఃఖ సముద్రాన్ని దాటాలంటే, దుఃఖంలోంచి నువ్వు ఏర్పడాలంటే, మీకు దుఃఖం యొక్క అంటు కూడా, దుఃఖం యొక్క స్పర్శ కూడా మీకు తగలకుండా ఉండాలంటే, ఏ వస్తువులో దుఃఖం లేదో ఆ వస్తువుని తెలుసుకోవాలి, అదే ఆత్మ. ఆత్మ విద్య లేకుండా ఆత్మ తెలియబడదు. అంటే నువ్వు లక్ష్యంగా పెట్టుకో, ఏదో నీకు పొట్ట ఉంది కాబట్టి ఏదో గుర్తు చేసుకుంటాను, కానీ ఆత్మజ్ఞాన సముపార్జన నువ్వు లక్ష్యంగా పెట్టుకో. అంటే నీ మనసు యొక్క వ్యాకృతలోంచి, నీ మనసులో ఉన్న రాగద్వేషాల్లోంచి, నీ మనసులోని ఎత్తు తగ్గుల్లోంచి, నీ మనసులోని మాయ పొరల్లోంచి, నీ మనసులోని పునర్జన్మ ఏతువుల్లోంచి నీ విడుదల అయితేనే కానీ, నీ విముక్తి అయితేనే కానీ నీకు చైతన్యాన్ని పొందే అర్హత నీకు కలగదు. నీ హృదయంలో చైతన్యం ఉంది, కానీ అది పొందే అర్హత నీకు లేదు, అది పొందే యోగ్యత లేదు. అది పొందే అర్హత నీకు లేదు కాబట్టి, యోగ్యత లేదు కాబట్టి అది పొందడానికి ఆ యోగ్యత సంపాదించడానికి ప్రయత్నం చేయడం మానేసి వస్తువు లేదు అనుకుంటున్నావు. ఇది నువ్వు చేస్తున్న పొరపాటు. జీవితంలో క్యాతో శ్మశానంతో ముగిసిపోతుంది అనుకుంటున్నావు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. శ్మశానంతో శ్మశానానికి వెళ్ళినప్పుడు మన దేహగత మీద చరిత్ర ముగుస్తుంది. శ్మశానంలో మన శరీరాన్ని దహనం చేసినప్పుడు, మన శరీరాన్ని దహనం చేసినప్పుడు దేహగతమైన చరిత్ర ముగుస్తుంది. కానీ నీ జీవితం ఇంకా ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఆ వస్తువు నీకు అనుభవం అయ్యే వరకు నువ్వు ప్రయాణం చేస్తూనే ఉంటావు. నీ దేహానికి ముగింపు ఉంది, కానీ ఆ చైతన్య స్థాయి నువ్వు అందుకునే వరకు నీ జీవితం యొక్క ప్రయాణానికి, లైఫ్ యొక్క జర్నీకి ముగింపు లేదు. రమణ మహర్షి గారు చెప్పారు, ఈ పగలకి రేపు పగలకి, ఈ రాత్రి ఎటువంటిదో ఈ జన్మకి రాబోయే జన్మకి చావటు ఉండదు. అసలు వస్తువుకి రూపం లేదు. నీ హృదయంలో ఉన్న సత్య వస్తువుకి, ఆ సత్పదార్థానికి రూపం లేదు. అంటే నువ్వు రూపబుద్ధిని తొలగించుకో. దానికి నామం లేదు. ఏది అసలు వస్తువుకి నామం లేదు, అంటే నామబుద్ధిని తొలగించుకో. అది నీకు ఎరుకులోకి వస్తుంది. ఎవరైతే బుద్ధిమంతుడో వాడికి పుణ్య, వాడి పుణ్యాన్ని ఎక్కడ వదిలేస్తాడు, పాపాన్ని ఎక్కడ వదిలేస్తాడు అంటే ఈ లోకంలోనే. అంటే అసలు వస్తువు ఎంత యూనిఫార్మ్గా ఉందో, అలాగే మానవుడి బుద్ధి అంత యూనిఫార్మ్గానే అయితే, సత్పురుషుల సహవాసం వల్ల మానవుడి బుద్ధి కూడా అంత సమానం అయితే, అంత యూనిఫార్మ్ అయితే, అప్సర్ డౌన్స్ లేకుండా యూనిఫార్మ్గా ఉంటే, వాడి పుణ్యపాపాలను ఎక్కడ వదిలేస్తాడో, వదిలేసి ఏం చేస్తాడంటే మరణాంతర జీవితం వాడికి గోయింగ్ కమింగ్ లేదు. వాడికి ఎవడ బుద్ధి అయితే యూనిఫార్మ్గా ఉండే వాడికి గోయింగ్ లేదు, కమింగ్ లేదు. ఎందుకంటే వాడి పుణ్యపాపాలను ఎక్కడ వదిలేశాడు. ఆ వస్తువు ఎంత నీ వర్గంలో ఉన్న వస్తువు ఎంత నిర్మలంగా ఉందో, ఎంత ప్రశాంతంగా ఉందో, అంత ప్రశాంతత అంత నిర్మలత నీ బుద్ధికి కలిగినప్పుడు నువ్వు అందులో ఐక్యమవుతావు. నది నీ సముద్రంలో కలిసినట్టు ఎక్కడైతే ఉపద్రవాలు లేవో, ఎక్కడైతే చావులు పుట్టుకులు లేవో, ఎక్కడైతే చావులు పుట్టుకులు లేవో, ఎక్కడ ముసలితనాలు లేవో, ఎక్కడైతే ఉపద్రవాలు లేవో, ఎక్కడ శోకం లేదో, ఎక్కడ మోహం లేదో, ఆ ఉపద్రవాలు లేవు వస్తువుని పొందుతాడట. ఎవడు సమానమైన బుద్ధి గలవాడు. అంటే నేను ఉపన్యాసాలు ఒకవేళ మానేస్తే, ప్రసంగాలు మానేస్తే నేను పని చేయటం మానేసామని అనుకోకుండా, ప్రసంగాలు చేయటమే పని కాదు. ప్రసంగాలు చేస్తే పని చేస్తున్నట్టు, ఇది మానేస్తే మానేసినట్టు కాదు. ఎప్పుడైనా సందర్భాన్ని బట్టి ప్రసంగం చేస్తాం, లేకపోతే చెయ్యం. ఎక్కడ అవసరం అయితే నడుస్తాం, ఇంకా ఏదో అవసరం అయితే నడిచాం కాబట్టి నేను నడవటే పనా? ఆకలేసినప్పుడు ఏదో నాడు మెతుకులు తింటాం, ఇంకా తింటే పనే. అయితే మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి. మిమ్మల్ని ఎవరైనా విమర్శిస్తే మీరు కంగారు పడకండి. 90 అసూయ వల్ల వస్తాయి. 90 అసూయ వల్ల వస్తాయి విమర్శలు. నువ్వు అర్జున, నీలో ఒక గొప్ప గుణం చూశాను నేను. ఇద్దరు బాగా బాగుమడతారు. ఎవరు? కృష్ణ అర్జునుడు. నువ్వు నాతో కలిసి భోజనం చేశావు, నాతో కలిసి తిరిగావు, నాతో కలిసి స్నానాలు చేశావు, నాతో కలిసి ఈతలు కొట్టావు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నా కూడా తిరిగావు. ఇద్దరం బంధువులు. కానీ నీలో ఒక చెడ్డ గుణం నాకు ఎప్పుడు కనపడలేదు. చాలాసార్లు వాచ్ చేసి చూశాను నేను, ఆశ్చర్యపడిపోయాను నేను. నువ్వు నడువా నారాయణుడువా అనిపించింది నాకు. అందుకే కృష్ణుడు చెప్పాడు, పాండవుల్లో అర్జునుడు నేను అన్నాడు. పాండవుల్లో అర్జున్ నేను, సేనాధిపతుల్లో కుమారస్వామి నేను, జలాశయాల్లో సముద్రాన్ని నేను. మనం కృష్ణుడేరు అర్జున్ ఎవరు అనుకుంటున్నాం, కానీ పాండవుల్లో అర్జును నేను. అంటే దాని అర్థం ఏంటంటే మరి వీళ్ళు వ్యాసుడు నేను. అంటే గీత చెప్పిన వాడు వాడే, విన్నవాడు వాడే, రాసిన వాడు వాడే. ఎందుకు ఎందుకు చెప్తున్నాడు అర్జున, నా కూడా ఎన్నోసార్లు మేము ఇద్దరం కలిసి చాలా కాలం చాలా ప్రయాణాలు చేశాం, కలిసి మెలిసి ఉన్నాం, ఒకే కంచంలో భోజనం చేశాం, కలిసి మెలిసి ఉన్నాం. కానీ మీరు ఒక చెడ్డగుణం నాకు ఎప్పుడు కనిపించలేదు, ఆశ్చర్యం వేసింది నాకు. అసూయ అనేది ఎలా ఉంటుందో నీకు తెలియదు. ఎవరిని చూసినా ఎప్పుడు అసూయ పట్ల నేను చూడలేదు. దుర్యోధనుడు రారాజు అనిపించుకున్నప్పుడు కూడా ఎప్పుడు నీకు దుర్యోధనుడి మీద అసూయ కలగదు. దుర్యోధను మీద కలిగి ఎవరి మీద నీకు అసూయ కలగలేదు. అంచేది నువ్వు అర్జునుడు అనసూయుడు అయ్యా. అసూయ అంటే ఎలాగ ఉంటుందో తెలియదు కూడా అనసూయుడు. అందుకే ఆ ఒక్క గుణానికి లొంగిపోయి, ఆ ఒక్క గుణానికి నేను నీకు లొంగిపోయి నీకు ఊరికిం చేస్తున్నాను, నీకు చాకరీ చేస్తున్నాను, నీకు రథసారథిగా ఉన్నాను. ఈ గీత యొక్క అమృతాన్ని నీకు బోధిస్తున్నాను. ఆ కళ్యాణ గుణానికి, అమృత గుణానికి, ఆ ఒక్క గుణానికే నీకు నేను స్వాధీనం అయిపోయాను. నీ గుర్రాలను తోలుతున్నాను, నీకు గీతామృతం బోధిస్తున్నాను. ఇది అమృతమే. ఈ అమృతాన్ని సేవించడం వల్ల మరణమైన స్థితికి ఎదిగి వచ్చేస్తాను. ఎందుకు చెబుతున్నాను, అసూయ అనేది, అసూయ అనేది మీలో ఎప్పుడూ కనుక ఆ బెస్ట్ క్వాలిటీ, ఆ గుడ్ క్వాలిటీ, ఆ బ్యూటిఫుల్ క్వాలిటీకి నేను లొంగిపోయాను అర్జున. నువ్వు అనసూయడు, అసూయ ఎలా ఉంటుందో నీ ముఖంలో ఎప్పుడు చూడలేదు. ఆ ఒక్క ఆ కళ్యాణ గుణానికి, ఆ వైభవానికి, నీ హృదయంలో ఉన్న సౌందర్యానికి, ఆ వైభవానికి లొంగిపోయి నీకు నేను శాస్త్రాన్ని చెబుతున్నాను. ఆ ఒక్క గుణమే చాలు నీ మీద నాకు ఆకర్షణ కలగటం కోసం.
అరుణాచల శివం, అరుణాచల శివం, అరుణాచల
అంటే ఇక్కడ భగవంతుడు అరు నువ్వు కూడా అణుకుపో, నేను కూడా అణుకుపోతాను. అరుణాచలేశ్వరుడు ఏమంటున్నాడంటే నువ్వు కూడా అణుకుపో, నేను కూడా అని, ఒకటే ఇద్దరం, ఒకటే ఆనంద ప్రవాహం, ఆనందమే ఆనందం, శాంతే శాంతి, సుఖమే సుఖం, మన ఇద్దరం అణిగిపోతాం, ఇద్దరం అణిగిపోతాం, నేను అణిగిపోతాను, నువ్వు కూడా అణిగిపో, నువ్వు నేను అనగా అప్పుడెట్టండి ఆనంద ప్రవాహం, ప్రవాహం ఫ్లడ్ అప్పుడు వస్తున్నట్టు గోదావరి నదికి వరద వచ్చినప్పుడు ఆ ప్రవాహం ఎలా ఉంటుందో ఈ ఆనంద ప్రవాహం కెరటాలు వేసుకుంటూ వస్తున్నట్టు ఎప్పుడెట్టండి ఇద్దరం అణిగిపోయినప్పుడు, జగత్తు జీవుడు ఆ ఈశ్వరుడు ఆ భావన అణిగిపోయినప్పుడు, వేరు భావన, ఆ భేద భావన వేరుతో సహా మూలంతో సహా నిర్మూలింపబడినప్పుడు ఆనంద ప్రవాహం కెరటాలు వేసుకుంటూ తన మురగల కక్కుతూ వస్తున్నట్టు ఆనంద ప్రవాహం. నీవు నేను అనగా నిత్య ఆనందమయంగా నిరుచి స్థితి కరుణింపో అరుణాచల. ఇప్పుడు నాకు లోకానికి సంబంధించిన మోహం ఏమి లేదు, నీ మోహం నాకు పట్టుకుంది అరుణాచలేశ్వరుడు అన్నాడు భగవాన్. ఇప్పుడు నాకు లోకానికి సంబంధించిన మోహం ఏమి లేదు, కానీ నీ మోహంలో పడ్డాను నేను, నీ మోహం నేను బయటకు రాలేకపోతున్నాను. నీ మోహంలో నుంచి కూడా నేను బయటకు వస్తే కదా ఆ పక్కన పోయేది, నువ్వు నాకంటే వేరుగా ఉండే భావన పోవాలి. అంటే జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటంటే అజ్ఞాని తనకంటే దేవుడు వేరుగా ఉన్నాడని అనుకుంటాడు. కాబట్టి జ్ఞాని దేవుడు తనకంటే దేవుడు వేరుగా లేడని తెలిసినప్పటికీ దేవుడు ఎంత దూరం ఉంటుంది అది పరాకాష్ట. అంటే జ్ఞాని కూడా భక్తుడే అన్నాడు కృష్ణుడి గీతలో. భక్తుల దృష్టి చెబుతూ జ్ఞాని కూడా అంటే తనకంటే దేవుడు వేరుగా లేడని జ్ఞానికి తెలుస్తూ ఉంటుంది. వేరుగా లేడని తెలిసినప్పటికీ దేవుడి మీద గౌరవం ఉంటుంది. మనకు అలా కాదు, భగవంతుడు వేరనుకుంటున్నాం, మనం వేరనుకుంటున్నాం, మనం చేత గౌరవిస్తున్నాం, ఇది కాదు గొప్ప. తనకంటే వేరుగా లేడని సంగతి తెలిసిండు కూడా తనకు ఈశ్వరుడు పట్ల తనకు గౌరవం ఉంటుంది జ్ఞానికి. అది అక్కడ ఉంది పరాకాష్ట అంతా కూడా. రమణ మహర్షి గురించి, రామకృష్ణ పరమహంస గురించి చెప్తూ ఉంటారు. రామకృష్ణ పరమహంసకి లోపల ఉన్నది జ్ఞానం బయటికి భక్తుడిగా కనిపిస్తాడు. రమణ మహర్షి గారికి లోపల ఉన్నది భక్తి బయటికి జ్ఞానంగా కనిపిస్తాడు. భక్తి లేకుండా జ్ఞానం రాదు.